అందరికి నమస్కారం. నేను మీ జయంత్ వల్లూరుపల్లి. మీరు వింటున్నారు చిత్రం బళ్ళారే చలన చిత్రం, తెలుగు పాడ్కాస్ట్ అండ్ వరల్డ్ సినిమా. ఈ రోజు మనతో ఉన్నది అఖిల్, బాను అండ్ బాలు. ఈ రోజు మేము మాట్లాడి డిస్కస్ చేయబోయే మూవీ కంచే, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై క్రిష్ జాగర్మూడి, స్టారింగ్ వరుణ్ తేజ్, ప్రజ్ఞా జైస్వాల్, నితిన్ దేవ్, మ్యూజిక్ బై చిరంతన్ భట్, సినిమాటోగ్రఫీ జ్ఞానశేఖర్ విఎస్, ఎడిటెడ్ బై సూరజ్ జగపత్, రామకృష్ణ ఆరం, డైలాగ్స్ బై సాయి మాధవ్ బుర్రా. స్పాయిలర్ అలర్ట్, ఈ మూవీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ మూవీ చూసి ఈ పాడ్కాస్ట్ వినండి. ఈ మూవీ హాట్స్టార్లో ఫ్రీగా అవైలబుల్గా ఉంది. 63rd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ తెలుగు అవార్డు వచ్చింది. ఈ మూవీ వచ్చేటప్పటికి రెండు కథలు ప్యారల్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒక కథ వచ్చేటప్పటికి హరిబాబు అండ్ సీతాదేవి మధ్యన ఒక ప్రేమ కథ. ఆ ప్రేమ కథకి వాళ్ళ ఊర్లో ఉన్న కులాలు అనేది అడ్డుగా నిలిచి వాళ్ళ ప్రేమను ఆపుతూ ఉంటాయి. చివరికి వాళ్ళు ప్రేమలో గెలిచారా ఓడారా అనేది ఒక కథ. ఇంకా సెకండ్ కథలో వచ్చేటప్పటికి వరల్డ్ వార్ టూలో మన రాయల్ ఇండియన్ ఆర్మీ నుంచి 25 lakhs పీపుల్ బ్రిటిష్ అండర్లో ఇటలీకి సపోర్ట్గా జర్మనీకి అగెనెస్ట్గా పోరాటంలో పాల్గొన్నారు. ఆ పోరాటంలో దుపాటి హరిబాబు అండ్ ఈశ్వర్ వచ్చేటప్పటికి ఈశ్వర్ వార్ ప్రిజనర్గా జర్మనీ అండర్లో ఉంటాడు. సో హరిబాబు వచ్చేటప్పటికి ఈశ్వర్ని తన గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చిన మాట ప్రకారం వెళ్ళి కాపాడాలి. సో చివరికి తను ఈశ్వర్ని ప్రాణాలతో కాపాడాడా కాపాడలేదా అనేది మూవీ. సో మనం ఇప్పుడు కథలోకి వెళ్దాం. బాలు,
యాజే, మన కంచె అనే కథ ముందు అడాల్ఫ్ హిట్లర్ తన సైన్యంతో మాట్లాడడంతో మొదలవుద్ది. అంటే ఒక డాక్యుమెంటరీలో అడాల్ఫ్ హిట్లర్ తన సైన్యంతో మాట్లాడుతూ ఉంటాడు. అసలు అడాల్ఫ్ హిట్లర్ని చూడగానే మనకు ముందు తెలిసేది ఏంటంటే ఒక నియంత ద్వేషం, ఈ రెండే గుర్తొస్తాయి. అంటే ఒక బిగటరీ, ఒక డిస్క్రిమినేషన్, హిట్లర్ బేసికలీ దానికి సింబల్. అంటే చాలా మందికి గుర్తుండేది అదే విషయం. అక్కడే మనకి ఈ కథ ఎలాంటి విషయాలతో ముందుకెళ్తుంది అనే విషయం క్లియర్గా అర్థమైపోతుంది. సో అక్కడ మొదలయ్యి ఆ డాక్యుమెంటరీని, అంటే అడాల్ఫ్ హిట్లర్ గురించి ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ నేర్చుకుంటున్నారు. దానికి ఆ ఇండియన్ ఆర్మీలో మన ఈశ్వర్, అంటే సీత వాళ్ళ అన్నయ్య, సీత హీరోయిన్ క్యారెక్టర్ అన్నయ్య, ఒక కమాండింగ్ ఆఫీసర్ కల్నల్. సో ఆయన ఉంటున్న క్యాంప్ కి మన దూపాటి హరిబాబు హీరో 16th బెటాలియన్ లో వస్తాడు రిపోర్ట్ చేయడానికి డ్యూటీకి. సో మొదలెడ్డమే వీళ్ళిద్దరి మధ్యన ఏదో తేడా జరిగింది అనే విషయం మనకు అర్థమవుతుంది. వీళ్ళు ముందు కలవగానే మనకు ఒక వీళ్ళ చూపుల్లో ఒక ద్వేషం కనబడుతుంది ఒకళ్ళంటే ఒకరికి. ముఖ్యంగా ఈశ్వర్ చాలా కోపంగా చూస్తుంటాడు మన దుపాటి హరిబాబుని. సో వచ్చి రిపోర్టింగ్ చేస్తాడు. రిపోర్టింగ్ చేసిన తర్వాత మనకి మొట్టమొదట మళ్ళీ పరిచయం అయ్యే క్యారెక్టర్ దాస్. దాస్ అనే వాడికి యుద్ధం అసలు నచ్చదు. సో ఇంకా కథాపరంగా ముందుకెళ్తుంటే ప్రస్తుతానికి హరిబాబు ఈశ్వర్ మధ్యన ఏదో తేడా జరుగుతుంది అని తెలుస్తుంది.
ఇక్కడ మెయిన్ గా మనకు పరిచయం అయ్యే క్యారెక్టర్స్ హరిబాబును, ఈశ్వరు మళ్ళీ దాసు అనే క్యారెక్టర్. ఈ పాయింట్ లో మనకు తెలిసేది ఏంటి, హరికి ఈశ్వర్ కి ఇంతకు ముందు ఏదో జరిగింది అనేది ఒక హింట్ ద్వారా ముందే చెప్పేస్తాడు మనకి. సో వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అనేది ఒక హుక్ పాయింట్ అన్నమాట, మనకి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే పాయింట్. ఆ తర్వాత దాసు అనే క్యారెక్టర్ మాట్లాడే విధానం బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, తను ఇంట్రెస్ట్ లేకుండా జాయిన్ అయ్యాడు ఆర్మీలోకి. అంటే తను ఏదో సాధించాలని అయితే ఏం జాయిన్ అవ్వలేదు, ఏదో దేశానికి సేవ చేద్దాం అనే పాయింట్ లో అయితే రాలేదు అనే విషయాన్ని అర్థం అవుతుంది అనమాట. ఒక లెటర్ రాశాడు అనమాట. ఆ లెటర్ లో మనకి ఇంట్రొడ్యూస్ అయ్యేది సీత క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ అనమాట. సో సీత అనే అమ్మాయి కాలేజ్ లో చదువుకుంటూ ఉంటుంది. తను ఒక కాలేజ్ లో చదువుకుంటూ ఉంటుంది. తన బర్త్డేకి సెలబ్రేట్ చేసుకునేటప్పుడు హరి అనే అతను పరిచయం అవుతాడు. సో ఇక్కడ సీత అనే అమ్మాయి ఒక పెద్దింటి అమ్మాయి అనేది మనకి పాయింట్ తెలుస్తుంది. సో వీళ్ళిద్దరు ఎలా ప్రేమలో పడ్డారు అక్కడ వరకు మనకు అర్థమవుతుంది. ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ తర్వాత ఫస్ట్ ట్రైన్ లో అమ్మాయి చెప్పుద్ది అనమాట, మన ఊర్లో ఈ విషయం తెలిస్తే ఏమవుద్ది, మన పెళ్లికి ఒప్పుకుంటారా లేదా అని ఒక హింట్ ఇస్తారు. అప్పటి వరకే మనకు తెలుసు. తర్వాత తెలిసేది ఏంటంటే ట్రైన్ వచ్చి స్టేషన్ లో ఆగంగానే వాళ్ళ తాతయ్య వచ్చి ఈ హరిబాబుని అడుగుతాడు, ఏం నువ్వేంటి పెద్దోళ్ళపేటలో నుంచి దిగుతున్నావు అని. వీళ్ళు కొంచెం తక్కువ కులం వాళ్ళు, వీళ్ళు పెద్ద బండిలో ఎక్కువ వచ్చాడు అన్న పాయింట్ తెలుస్తుంది. సో తెలిసిన తర్వాత సీత వచ్చి హరి వాళ్ళ ఈశ్వర్ని హరికి పరిచయం చేస్తాడు. ఈ పరిచయం చేసినప్పుడు వాళ్ళ పెద్దయ్య వచ్చి ఎవరు నువ్వు అని అడుగుతాడు. అడిగితే మా అమ్మనోడు అని చెప్పి వాళ్ళ తాతయ్య అని చెప్తే ఇలా చదువుతున్నాడు అన్న విషయాన్ని కూడా చెప్తాడు అన్నమాట. చెప్పిన తర్వాత వాళ్ళ తాతయ్య అని వాళ్ళ తాతయ్య క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేయడానికి, వాళ్ళ తాతయ్య క్యారెక్టర్ ఎలాంటి వాడు అనే విషయం చెప్పడానికి, తను ఎంత చదువుకున్నా గానీ నువ్వు ఈ ఈ కులంలో పుట్టావని ఒక పాయింట్ వేసినట్టు ఉంటది అన్నమాట. నా జుట్టు పెరిగింది కట్ చేయాలి అన్నట్టు చెప్తాడు. ఆ పెద్దయ్య క్యారెక్టర్ ని మనం చూసుకుంటే హిట్లర్ ఐడియాలజీతో లింక్ చేసినట్టు ఉంటది అన్నమాట. కొద్దిగా హిట్లర్ ఐడియాలజీ అంటే తన మాట మీద ఎంత పెద్దవాళ్ళు అంటే ఇంత పెద్దవాళ్ళు అయినా గానీ వాళ్ళు ఎంత చదువుకున్నా గానీ నువ్వు ఇదే ఈ పనే చేస్తున్నావు క్వశ్చన్ చేసినట్టు ఉంటది అన్నమాట. ఇప్పుడు అలాంటి ఐడియాలజీతో లింక్ చేసి రాసుకున్న క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. ఇంకా కట్ చేస్తే మళ్ళీ వీళ్ళు ఆ వార్ జోన్ లోకి వెళ్ళినప్పుడు ఆ వార్ జోన్ లో వీళ్ళిద్దరు కుస్తీ పోటీలు పడతాయి అన్నమాట. వీళ్ళిద్దరికి పడినప్పుడు ఈశ్వర్ ఒక డైలాగ్ అంటాడు, ఇప్పటి వరకు ఎంత మందిని చంపినా నిన్ను ఒక్కడిని చంపలేకపోయానా నా బాధ అని. ఆ డైలాగ్ ద్వారా నా అర్థమయ్యేది ఏంటంటే ఈశ్వర్ కి హరి అంటే చాలా కసుంది, చంపాలన్నంత కసుంది. నెక్స్ట్ హరి ఒక డైలాగ్ అంటాడు, నేను చేస్తే నా శవాన్ని నువ్వు ఊరికి తీసుకెళ్ళు, నువ్వు చేస్తే నీ శవాన్ని నేను ఊరికి తీసుకెళ్తా, మన ఇద్దరిలో ఎవరి శవం ఊరికి వెళ్ళినా గానీ ఊరు బాగుపడుద్ది అని. సో ఈ డైలాగ్ లో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఊరు బాగు కోసం ఆలోచించే హరి తన క్యారెక్టర్ అంటే అక్కడ దాని క్యారెక్టర్ పోర్ట్రే అవుద్ది అన్నమాట ఆ డైలాగ్ లో. ఊరు బాగు కోసం ఆలోచించే హరి ఈశ్వర్ మీద ఏ కోపము లేదు, ఏ కోపము ఏ రివెంజ్ తీసుకునే ఆలోచన లేదు అనేది అక్కడే పోర్ట్రే అవుద్ది అన్నమాట.
మన పాత్రల గురించి తెలుసుకున్న దాన్ని బట్టి ఇప్పుడు హరి ఈశ్వరు దాదాపుగా ఇద్దరికి ఒకే రకమైన బలం ఉన్న ఆలోచనల్లో చాలా దూరంలో ఉన్నారు. కాబట్టి ప్రస్తుతానికి వీళ్ళు ఒక యుద్ధంలో ఉన్నారు. వీళ్ళున్న క్యాంప్ మీద జర్మన్స్ అటాక్ చేస్తారు. ఫస్ట్ ఎయిర్ స్ట్రైక్ స్టార్ట్ అవుతుంది, ఫాలోడ్ బై ఆర్మీ కూడా అటాక్ చేస్తుంది విత్ ట్యాంకర్స్. సో మొత్తం ఇటాలియన్ అండ్ ఇండియన్ ఫోర్సెస్ పూర్తిగా చుట్టుముట్టు పడతాయి ఈ జర్మన్ ఫోర్సెస్ వల్ల. దానివల్ల ఇటాలియన్ ఫోర్సెస్ సరెండర్ అయిపోదామని డిసైడ్ అవుతారు. సో జెనీవా కన్వెన్షన్స్ ప్రకారం సరెండర్ అయిన వార్ సోల్జర్స్ ని చంపకూడదు, కానీ జర్మన్ అఫీషియల్స్ సోల్జర్స్ అందరినీ లైన్లో నుంచోబెట్టి ఎగ్జిక్యూట్ చేస్తారు. ఓన్లీ ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో, ఐ మీన్ ఇటాలియన్ అఫీషియల్స్ అండ్ ఇండియన్ అఫీషియల్స్ ఎవరెవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులను మాత్రం యుద్ధ రహస్యాలు తెలుసుకోవడానికి బంధించి తీసుకెళ్లిపోతారు. సో ఇప్పుడు మన హరి వెళ్ళి ఈశ్వర్ని విడిపిద్దాము. సో కథాపరంగా ఈశ్వర్ అనే వ్యక్తిని కల్నల్ని బంధించి జర్మన్ ఫోర్సెస్ తీసుకెళ్లిపోయారు. హరి అనే అతను విడిపించడానికి బయలుదేరాడు. గతం గురించి మళ్ళీ మనం చూడడం మొదలు పెడతాము. ఆ గతంలో మన ఈశ్వర్ వాళ్ళ తాతగారు ఊరి జనంతో రాబోయే ఊరు ఉత్సవాల గురించి మాట్లాడుతుంటారు. ఆ ఊరిది గ్రామదేవత సారిలమ్మ, సారిలమ్మకి జాతర జరపాలి. సో ఆ జాతర గురించి ఊరి జనమందరితోనే ఇలా తాతగారు మాట్లాడుతుంటారు. ఆ సన్నివేశం చాలా మంచి సన్నివేశం, దాని గురించి బాను మాట్లాడతారు.
ఇక్కడ వార్ సీక్వెన్సెస్ నుంచి ఊరు సీన్ కి ట్రాన్సిషన్ ఎట్లయితే వచ్చిందో అది ఒక డైలాగ్ ద్వారా వచ్చింది. హరిబాబు ఎప్పుడైతే మనము ఈశ్వర్ని సేవ్ చేయాలని డిసైడ్ అవుతాడో అప్పుడు దాస్ హరిబాబుతో అంటాడు, ఆ ఈశ్వర్ గారు మీ ఊరుడు అనే కదా అంటున్నా, అట్లా అంటున్నావు, నిన్ను ఎవరైనా ఎత్తుకెళ్తే వాడు వస్తాడని అడుగుతాడు అనమాట. సో అట్లున్నప్పుడు అక్కడ మనకు ఒక జే కట్ ఉంటుంది. ఫస్ట్ నెక్స్ట్ సీన్ లో ఉండే అంటే ఊర్లో సీన్ ఉండే ఆడియో ఫస్ట్ ప్లే అవుతా ఉంటుంది. అంటే పూజారి సారలమ్మ గురించి చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ ఒక 2-3 సెకండ్స్ తర్వాత ఒక గుడిలో గంట సౌండ్ తో మనకి వీడియో క్లిప్ కట్ అయ్యి మనకి గుడి ముందల ఊరి జనాలంతా నుంచొని ఒక మనకి విజువల్ కనపడుతుంది. సో అక్కడ గుడి దగ్గర పూజారి సారలమ్మ గురించి చెప్తా ఉంటాడు, జాతర ఎట్లా ఎందుకు చేస్తారు జాతర అనే దాని గురించి. అలా చెప్పిన వెంటనే ఇంటర్ కట్ లో మనకి హరి అండ్ సీత కలుసుకునే సీన్ ఉంటుంది. ఆ సీన్ లో హరి సీతని జాతర అయిపోగానే పెళ్లి చేసుకుందామా అని అడుగుతారు అనమాట. అప్పుడు సీత ఉండి తాతగారు బయటే ఉన్నారు, వెళ్ళి ఆయన అడిగిరా అని అంటుంది. సో అక్కడ కట్ చేస్తే ఇక్కడ ఊరి జనాలు కులం పేరుతో తిట్టుకుంటూ ఉంటారు అనమాట, ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. రథం ఫస్ట్ మా వీధిలోనే ఎంచే వెళ్ళాలి అని. సో స్లోగా అంటే బోత్ ఇక్కడ గుడి లోపల జరిగే సీన్ అంటే హరి సీత మధ్య జరిగే సీన్ మరి బయట జరిగే సీన్ ఫస్ట్ కామ్ గా స్టార్ట్ అయినా కానీ స్లోగా టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఇద్దరిలో. ఎందుకంటే ఇక్కడ బయట వెళ్ళి కులం గురించి కొట్టుకున్న వెంటనే కట్ చేస్తే సీత అంటుంది, నాకు భయంగా ఉంది హరి అని చెప్తుంది. అంటే రెండు సైడ్లు ప్యారలల్ గా టెన్షన్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు అన్నమాట, కాన్ఫ్లిక్ట్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు. అండ్ అక్కడ ఎప్పుడైతే సీత చెప్తుందో నాకు భయంగా ఉంది హరి అని, అప్పుడే పూజారి వచ్చి జనార్దన, పూజారి జనార్దన్ వచ్చి వీళ్ళిద్దరిని చూస్తారనమాట. వీళ్ళిద్దరు అంటే సంధి కుదిరిందా, మీ ఇద్దరు సంధితో ఊరికి చాలా పని పెట్టారు అనమాట అని చెప్తాడు. చెప్పి దీవించి వెళ్తాడు. వెళ్ళిన వెంటనే మనకి సీత భయం అంటే కొంచెం టెన్షన్ తో కనబడుతుంది అనమాట. అంటే ఎట్లా ఉంటుంది ఫ్యూచర్ అనే భయంతో ఉంటుంది. అక్కడ ఎంట్రీ కట్ చేస్తే పెద్ద ఆయన అంటే ఊరి జనాల్లో తిట్టుకుంటాం అంటే పెద్ద ఆయన చెప్తానమాట, నా ఇక్కడ నా రెస్పాన్సిబిలిటీ ఇంకా నా మనవడు ఈశ్వర్ తీసుకుంటాడు అని. అండ్ ఇక్కడే కట్ చేస్తే మళ్ళీ సీత చెప్తుంది ఈ విషయం, మన విషయం నేను ఈశ్వర్ చెప్తాను, తనైతే మనకు హెల్ప్ చేస్తాడు అని. సో ఇక్కడ రెండు ప్యారలల్ స్టోరీ ఈ సీన్స్ లో కూడా ఈశ్వర్ మీద కూర్చొస్తుంది ఇప్పుడు. సో ఇప్పుడు సీత, ఇప్పుడు హరి సీత మధ్య జరిగే కన్వర్జేషన్ లో ఈశ్వర్ని తీసుకొచ్చి ఈశ్వర్ని ఒక హోప్ గా చూపిస్తారు అనమాట. ఇక్కడ జమీందార్ ఈశ్వర్ పేరు చెప్పినప్పుడు ఈశ్వర్ ఎట్లా ఏం చెప్తాడంటే, ఎవరు గొడవలు పడకండి, ఈసారి సంబరాలు అంబరాన్ని అంటాలి అని అంటాడు. అంటే ఈశ్వర్ని మనకు హోప్ గా చూపిస్తారు, ఆడియన్స్ కూడా ఓకే ఈశ్వర్ ఉన్నాడు. సో ఊరి గొడవలు ప్లస్ హరి సీత వాళ్ళ ప్రేమ విషయంలో కూడా రెండు ఈశ్వర్ చూసుకుంటాడు అనే ఒక హోప్ ఉంటుంది అన్నమాట ఆడియన్స్ కి. సో అందుకే ఈ రెండు సీన్స్ ని, ఈ రెండు కన్వర్జేషన్స్ ని ప్యారలల్ గా పెట్టారని అనుకుంటున్నాను. కావాలంటే గుడి దగ్గర జరిగే సీన్ తర్వాత అన్న హరి సీతల మధ్య కన్వర్జేషన్ పెట్టచ్చు, లేకపోతే దీని తర్వాత అన్న అది పెట్టచ్చు. కానీ ప్యారలల్ గా రాస్తున్నాను, లైక్ డైలాగ్స్ డివైడ్ చేసుకోవడం కూడా సేమ్ గ్రాఫ్ లో వెళ్తుంటే అనమాట, టెన్షన్ క్రియేట్ చేసుకుంటాం అంతా.
ఇందాక అఖిల్ చెప్పినట్టు ఈశ్వర్ గ్రాండ్ ఫాదర్ చూస్తే ఒక హిట్లర్ ని రిప్రజెంట్ చేసినట్టే ఉంటుంది. ఆ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే, ఈ ఊరు హరిబాబు వాళ్ళ ఊర్లో వాళ్ళ ఈశ్వర్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఒక పెద్దలాగా ఒక ఫ్యూడలిజం అనే కాన్సెప్ట్ ని టచ్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఇందాక బాను చెప్పినట్టు ఆ గుడి సీన్ లో ఎంటైర్ సీన్ లో ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ అదే టైంలో ఆ ఊర్లో ఉండే డిఫరెంట్ క్యాస్ట్ ని వాటిని కూడా ఒకేషన్ లో చూపిస్తారు. దాని గురించి అఖిల్ అండ్ బాలు ఏమంటారు మీరు?
చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక రకంగా బాను ఇందాక బాగా చెప్పాడు ఇలా ఇంటర్కట్ చేయడం అదంతా. ఇక్కడ కొన్ని క్యారెక్టర్స్ ఇంకా కొద్దిగా డెవలప్ అవుతూ ఉంటాయి అనమాట, తన వాళ్ళు మాట్లాడే విధానం బట్టి వాళ్ళ క్యారెక్టర్ ఏంటో అనే విషయం మనకు తెలుస్తూ ఉంటది. అందులో మెయిన్ గా మనకి తెలిసే క్యారెక్టర్ ఏంటంటే హీరో హరిబాబు వాళ్ళ తాతయ్య కొండయ్య క్యారెక్టర్. ఇక్కడ అక్కడ అందరూ కులాల గురించి రథం మా వీధి నుంచే వెళ్ళాలి, మా ఇంటి నుంచే వెళ్ళాలని కొట్టుకుంటుంటే ఆ కొండయ్య అనే క్యారెక్టర్ మామూలుగా అందరికన్నా కొద్దిగా ముందుగా ఆలోచించి, అంటే కొంచెం అంటే మానవత్వం మీద ఆలోచించి ఏముంది, ఎవరి ఇంటి మీద నుంచి వెళ్తే ఏముంది అన్నట్టు మాట్లాడతారు అన్నమాట. సో ఇక్కడ వాళ్ళ తాత క్యారెక్టర్ ఏంటి అనే విషయాన్ని మనకి చూపించినట్టు అనిపిస్తుంది అనమాట, వాళ్ళ తాత ఎంత ఎలా ఆలోచిస్తారు. సో ఇది ఆలోచించడం వల్ల మనకి లాస్ట్ లో దానికి పే ఆఫ్ ఉంటది అనమాట. సో ఇది ఒక క్యారెక్టర్. ఇంకోటి పోషాని కృష్ణమూలి క్యారెక్టర్ ఉంటది, అంతకన్నా ముందర సత్యం రాజేష్ క్యారెక్టర్ మునిస్వామి అనే క్యారెక్టర్ ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు ఎవరన్నా మనని రెచ్చగొడితే నేను చుక్కలు చూపిస్తా అన్న రేంజ్ లో ఉంటది అనమాట ఆ క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ ని రెచ్చగొట్టడానికి పోషాని కృష్ణమూలి గారిని వాడుకున్నారు యాక్చువల్ గా. ఈ పోషాని కృష్ణమూలి గారి క్యారెక్టర్ ఎలా ఉంటది అంటే ఒక పుల్లలు పెట్టే రకం, అంటే అందులో సినిమాలో కూడా చెప్తారు గొడవల మీద గుత్తాధిపత్యం అన్న డైలాగ్. తినేంటి వీళ్ళని గొడవల్లోకి తోసి ఆ గొడవల్లో దెబ్బలు తగిలిన వాళ్ళ సైడ్ నిలబడితే తిన పెద్ద అయిన అవుతాడు కదా. సో అలాంటి క్యారెక్టర్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తారు అక్కడ. ఈ ఇండైరెక్ట్ గా మనకి చెప్పేది ఏంటంటే ఈ కులాలు ఇవన్నీ మనకి చూపించే విధానం ఏంటంటే, మామూలుగా మనుషులు నార్మల్ గా ఎవరెవరు పనులు చేసుకుని బతుకుతున్నప్పుడు ఇలాంటి వాళ్ళు చేరడం వల్ల గొడవలు జరుగుతున్నాయి అన్నట్టు చూపించినట్టు అనిపించింది ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ వల్ల. ఇక్కడ ఈశ్వర్ ని నెక్స్ట్ పెద్దగా కూడా అనౌన్స్ చేస్తారన్నమాట. అంటే తను ఒక క్యాడర్ పెరుగుతుంది, అంటే ఒక పెద్ద అయ్యే తర్వాత తనే మెయిన్ అన్నట్టు చూపిస్తారు. ఇంకో క్యారెక్టర్ ఆ గుడి పూజారి కూడా హీరో ఫ్రెండ్ లాగా ఇంట్రడ్యూస్ చేస్తారు, చిన్నప్పటి నుంచి పెరిగిన ఫ్రెండ్ లాగా.
ఈ సన్నివేశం ఎందుకు బాగుంటుంది అని అన్నానంటే, ఇందాక మనం ఇంటర్ కట్స్ గురించి, ఎడిటింగ్ గురించి, లేదా క్యారెక్టర్స్ గురించి అఖిల్ దగ్గర నుంచి అండ్ భాను దగ్గర నుంచి విన్నట్టే, ఇంకొక కథ పరంగా మంచి అంశం ఏంటంటే, ఒక ఏమంటారు, ఒక ఊరి కథ అంటే మన ఊర్లో ఒక ప్రాంతంలో ఉండే దేవుడి కథ, అంటే మన దేవుడికి స్థలపురాణం ఉంటుంది, ఆ స్థలపురాణానికి ఒక కథ ఉంటుంది. సో ఆ కథని చెప్తారు, ఏంటి సారలమ్మ అని ఆవిడ విష్ణుమూర్తికి చెల్లెలు, విష్ణుమూర్తి చెల్లెలికి పెళ్లి చేస్తే ఆవిడకి సారి పట్టి పంపించాలి, అందుకని అంటే విష్ణుమూర్తి నుంచి సారీలు తీసుకుంటది కాబట్టి ఆవిడ సారలమ్మ. సో ఆ ఒక రకంగా ఇప్పుడు మనకి కథలో ఉన్న అన్న ఈశ్వరు, చెల్లి సీత, సో వీళ్ళిద్దరి మధ్యన కూడా ఈ సారే అనే అంశం గురించి మాట వస్తుంది, అది మనం చివరిలో మాట్లాడుకుందాం. కానీ ఆ ఒక ఊరి కథ అంటే ఒక దేవుడి కార్యం చేసేటప్పుడు ఎన్ని అన్ని కులాలు కలిస్తేనే కానీ ఆ కార్యం అవ్వదు, ఒకడే ఒక ఊరి పెద్ద ఒకడే ఉన్నా ఒక ఊరి పెద్ద ఆ పని చేయలేడు, ఊర్లో ఉన్న జనమందరూ కలవాలి, అన్ని కులాలు కలవాలి, సో అప్పుడే ఆ కార్యం చేయగలుగుతారు, ఆ ఉత్సవాన్ని చేయగలుగుతారు, అప్పుడే అది పండగ అవుతుంది. సో ఆ అది చాలా మంచి అంశం. అదే విధంగా ఇప్పుడు ఆ ఊర్లో జనమందరూ కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు సహజంగా నిజంగా మనుషుల్లోనే ఆ వ్యతిరేకత అనేది ఉంది అంటే ఖచ్చితంగా గుంపులు గుంపులుగా నుంచుంటాం తప్పితే ఒకే గుంపుగా నుంచాం. సో కానీ నాకు నాకు చూసిన దాన్ని బట్టి అనిపించింది ఏంటంటే జనమందరూ ఒకే గుంపుగానే నుంచుంటారు, తలో వైపు నుంచి మాట్లాడుతుంటారు జమీందార్తో, కానీ జమీందారు ఎప్పుడైతే పూర్వంలాగా కొట్టుకోకండి పోయిన సంవత్సరం లాగా అని అంటాడో ఆ డైలాగ్ తర్వాత అందరిలోని ఆ ద్వేషం అనేది బీజం పడి మాటలు గుర్తొచ్చి పోయినసారి వారు చేసుకున్న గొడవలు గుర్తొచ్చి అప్పుడు అందుకుంటారు మాటల వాగ్వాదం, కానీ అదంతా అప్పుడు మొదలవుతుంది అనమాట, మొదలయ్యి ఒకరినొకరు మాట్లాడుకుంటారు. సో అప్పుడు ఇందాక మన అఖిల అన్నట్టే ఒక మంచి డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్ పోసన్ని కృష్ణమురళి గారు చెప్తారు. సో యాక్చువల్లీ అది నేను ఒక రెండు లైన్లలో చెప్తాను. ఒకడు అడుగుతాడు పోసన్ కృష్ణమురళి గారిని, అయ్యా అసలు ఆ గొడవలు ఎందుకే జరుగుతాయి, ఎందుకు దేని గురించి ఈ గొడవలు పెట్టడం, ఈ పొలాలు పెట్టడం ఎందుకు అని అడిగితే, ఉనికి ఊరికే వస్తుందా, ఈ గొడవలు జరగాల, ఈ గొడవల్లో నాలుగు తలకాయలు పగలాల, ఆ తలకాయల పక్కన మనం నుంచుంటే మన పెద్ద తలకాయ అవుతుంది అంటాడు. సో పదవి అంటే గొడవల మీద గుత్తాధిపత్యం అని అప్పుడు చెప్తాడు. సో సహజంగా గొడవల మీద బతికే ఒక జాతి ఉంటుంది, అది ఏ జాతికి సంబంధించింది కాదు, కానీ అన్ని జాతుల్లోని ఆ మనుషులు ఉంటారు. సో వాళ్ళ వల్లే ఈ కంచెలు అనేవి ఉంటాయి. సో ఆ కంచెల్ని వాడుకునే వాళ్ళు పైన ఉంటారు, అందరికన్నా పైన ఉంటారు జమీందారుల కింద. సో అలాంటి అంశాన్ని ఈ ఒకే ఒక్క సన్నివేశంలో చూపించడం అనేది చాలా మంచి విషయం, అది అందరికీ చక్కగా అర్థమయ్యేలాగా టక్కున మనం పట్టుకునేలాగా బా రాశారు. సో ప్లస్ నాకు సినిమాలో యాక్చువల్లీ బాగా నచ్చింది ఏంటంటే ఆ టైంలో అంటే 1939-1942 ఆ ప్రాంతంలో జరిగే కథ కాబట్టి తెలుగు పదాలు చాలా అవలీలగా చాలా చక్కగా రాశారు. సో అది మనకు వినడానికి తెలుగింత బాగుంటుందా అనిపిస్తుంది, అంటే నిజంగా ఎక్కడ ఆంగ్ల పదాలు దొల్లకుండా మనం మాట్లాడగలిగితే తెలుగింత బాగుంటుందా వినడానికి అని అనిపిస్తుంది. ఎవరో తోపాటు హరిబాబు సీతకి లేఖ రాస్తుంటాడు, అక్కడ ముందు మొదలెట్టే పదాలు కూడా సీత గారు ఉభయ కుశలోపరాయణ మొదలు పెడతాడు. సో చాలా మందికి ఉభయ కుశలోపరాయణ పదం కూడా నాకు తెలిసి ఉండదు, చాలా మందికి మన తెలుగు వాళ్ళం అయినప్పటికీ కూడా, ఎందుకంటే వాడుకలో లేదు కాబట్టి. సో అలాంటి పదాలు సినిమాలో చాలా మనకి కనబడుతుంటాయి, బాగుంటాయి కూడా.
యా బాను చాలా బాగా చెప్పావు. అండ్ ఈ సీన్ అయిన తర్వాత ఒక సాంగ్ కూడా వస్తుంది కదా, ఆ సాంగ్ లో ఇప్పుడు జరిగినంత సిచ్యువేషన్ కి ఆ ఊర్లో ఉండే జనాలకి ఈ మధ్య కాంటెక్స్ట్ లో ఉంటుంది ఆ సాంగ్ లో లిరిక్స్ ఎవరైనా అబ్జర్వ్ చేశారా?
నేను అబ్జర్వ్ చేశాను, లైక్ సాంగ్ స్టార్ట్ అయినాక మనకు ఒక పల్లవిలో ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది అనమాట, ఫీమేల్ వాయిస్ లో మనకు క్వశ్చన్ వస్తుంది, కదిలేటి రథ చక్రం ఏమన్నదంట అని. సో అంటే ఇప్పుడు మనకి గుడి దగ్గర జరిగే సీన్లో మనకు అందరూ ఊరి జనం కొట్టుకున్నది అంటే తిట్టుకున్నది గొడవ పడింది, దానికి రీజన్ ఒకటే రథం ఏ వీధిలో నుంచి వెళ్ళాలి అని. సో ఇక్కడ సాంగ్ లిరిక్స్ లో అడుగుతారనమాట, ఫీమేల్ వాయిస్ మనకు క్వశ్చన్ రేజ్ అవుతుంది, కదిలేటి రథచక్రం ఏమన్నది అంట అని. సో అప్పుడు దానికి రిప్లైగా మేల్ వాయిస్ లో మనకు ఒక అంటే హరిబాబు పాడుతున్నప్పుడు ఒక ఆన్సర్ ఇస్తారన్నమాట, కొడవళ్ళు నాగళ్ళు చేసే పనంతా భూదేవి పూజే కదా, కడుపార ఈ మన్ను కన్నోళ్ళే అంతా
కులం వచ్చి కాదంటదా అని. అంటే మనం చేసే పని ఎవరు ఏ పని చేసినా కానీ అది భూదేవి పూజ అన్నట్టు కులం పేరుతో మనం దాన్ని కాదనగలమా అని అని అంటారు అని ఆ లిరిక్స్ చెప్తున్నా అనమాట. ప్లస్ ఈ మన్ను కన్నోళ్ళమే అంత, కడుపారా ఈ మన్ను కన్నోళ్ళమే అంత అని చెప్తారు. సో అందరం భూదేవి బిడ్డలమే. సో మనం చేసే పని అంతా దేవుడు పూజే. సో ఈ కులం పేరుతో మనం కాదన్నా కానీ దేవుడు కాదంటాడా అని ఒక అని ఈ లిరిక్స్ చెప్తున్నామాట. ప్లస్ ఇంకోటి గుడి దగ్గర జరిగే సీన్ లో పోసన కృష్ణమూర్తి గారు క్యారెక్టర్ అంటారు అంత ఒక డైలాగ్ చెప్తున్నామాట. ఎప్పుడైతే సత్యం రాజేష్ క్యారెక్టర్ చెప్తాడో ఈసారి రథం మా వీధిలో నుంచే కదలాలా అని, అప్పుడు పోసన కృష్ణమూర్తి గారు అంటారన్నమాట, దేవుడు దేవుడు లేరా మనుషులు ఒప్పుకోవాలి కానీ అన్నట్టు. సో ఇక్కడ కూడా ఇక్కడ మనకి క్లియర్ చేసే పాయింట్ ఏంటంటే కులం వచ్చి కాదంటదా అని, ఈ మన్ను మనం అందరం భూదేవి బిడ్డలమే కులం పేరు చెప్తే కాదంటదా అని ఆ పాయింట్ బాగా రాశారు తిరుమల సీతారామ శాస్త్రి గారు. అండ్ ఇంకోటి నెక్స్ట్ లైన్ లోనే మనకి ప్రతి ఇంటి పెళ్ళంటిదే వేడుక జనమంతా చుట్టాలే కదా అని. సో ఈ ఊరంతా మనం అందరం చుట్టాలమే. సో ఈ పండగని మనం సంబరంగా జరుపుకోవాలని చూపిస్తారు. ఈ లైన్ నాకు ఎందుకు చెప్పాలనుకున్నాను అంటే హరిబాబు క్యారెక్టర్ అనమాట. లైక్ హరిబాబు ఒక సీన్ లో కూడా చెప్తారు ఈ అనంత విశ్వంలో మనం ఎంత, మన పగలు ఎంత, మన పట్టింపులు ఎంత, ఒక చుక్కలో బతుకుతున్న ముక్కలం, అందరం అయిన వాళ్ళమే, ఏనా కొడుకు అర్థం కావట్లేదు అంటారు. అంటే అందరం అయిన వాళ్ళమే, అందరం రిలేటివ్స్, అందరం చుట్టాలమే అని చెప్తారు. అదే ఇక్కడ మనకి లిరిక్స్ లో కూడా చూపించారు అనమాట. సో దూపాటి హరిబాబు ఎలా ఆలోచిస్తున్నాడో, దూపాటి హరిబాబు మైండ్ లో కులం గురించి ఏదైతే ఒక డెఫినేషన్ ఉందో కులం అంటే పని అని, సో దాని ప్రకారమే ఈ లిరిక్స్ అన్ని రిఫ్లెక్ట్ చేసాయన్నమాట. దూపాటి హరిబాబు రిఫ్లెక్ట్ చేసే లైన్స్ ఇదంతా.
యా వన్, దట్స్ ఎ బ్యూటిఫుల్ అబ్జర్వేషన్. ఈ సాంగే కాదు, ఇంకా అదర్ సాంగ్స్ లో కూడా ఆ లిరిక్స్ అనే దాంట్లో మంచి డెప్త్ ఉంటుంది. అది వినగా మనకు అర్థం అవుతుంది, ఒకసారి వినగానే అర్థం కాదు. సో లిజనర్స్ ఒకసారి ఆ సాంగ్స్ మళ్ళీ వినండి. ఆ సాంగ్స్ లో ఉన్న డెప్త్ చాలా బ్యూటిఫుల్ గా ఈ సినిమాని నడిపిస్తాయి అన్నమాట.
ఆ పాట అయిపోయిన వెంటనే మన సీత హరి వాళ్ళ ఇంటికి వచ్చి దాహం తీర్చుకోవడానికి మంచినీళ్ళు అడుగుతుంది వాళ్ళ హరి వాళ్ళ అమ్మగారిని. సో అక్కడ మనం గమనిస్తే హరి వాళ్ళ అమ్మగారే చెప్తారు ఏంటి, సీతకి మంత్రసాని కింద నేను ఉన్నానని చెప్పి, ఎప్పుడు హరి అడిగినప్పుడు. అంటే సీత పేరు నీకు ఎలా తెలుసమ్మా అని అడిగితే, సీత నాకు ముందు నుంచే తెలుసు, అసలు వాళ్ళ అమ్మ కడుపులోంచి పేగు తీసి సీతని బయటికి తీసి మంత్రసానిగా ఉంది నేనే, తన మీద మొదటి నీళ్లు జల్లింది నేనే అని చెప్తుంది ఆవిడ. అంటే మొదటి సీతను తాకిందే ఆవిడ, కానీ సీత వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి సీతను ముట్టుకోవడానికి ఆవిడ ఆలోచిస్తుంది. ఎందుకంటే పుట్టినప్పుడు చిన్నపిల్లే కానీ ఇప్పుడు ఒక పెద్ద ఇంటి అమ్మాయి. సో ఈవిడ ఒక తక్కువ జాతికి సంబంధించింది, ఆవిడ పెద్ద జాతికి సంబంధించింది, కాబట్టి ఈవిడ ముట్టుకోకూడదు పర్మిషన్ లేకుండా, అనుమతి లేకుండా. సో అది చాలా బాగా కనబడుతుంది మనకు స్క్రీన్ మీద, ఆవిడ మొహమాట పడటం పూర్తిగా చెయ్యలేదు సీత మీద. సో అంటే అది కన మాటల్లో ఉన్న ఈ ఏమంటారు, మాటల్లో జరిగిన ఈ కథని కళ్ళ ముందు మనకి జరిగే ఆవిడ భావాలని రెండిట్లకి చాలా తేడా ఉంటది అన్నమాట. సో సరే ఈ సీన్ అయిపోతే మళ్ళీ మనం వార్ సీన్లోకి వెళ్తాము, వార్ సీక్వెన్సెస్ లోకి, అంటే ప్రెజెంట్ లోకి. సో కథపరంగా జర్మన్ కాన్వాయ్లో ఈశ్వర్ని బంధించి తీసుకెళ్లిపోతుంటారు కాబట్టి మన హరి వాళ్ళు దాన్ని ఫాలో అవుతూ ఒక ఇటాలియన్ విలేజ్ లోకి వెళ్తారు. ఆ విలేజ్ లో ఒక బేకర్స్ హౌస్ లోపలికి వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఎందుకు, జర్మన్ సోల్జర్స్ కంట పడకూడదు కాబట్టి. సో ఇక్కడ సన్నివేశం కూడా చాలా బాగుంటుంది, దీని గురించి జై మాట్లాడతాడు.
బాలు, యాక్చువల్లీ ఈ సీన్కి వచ్చే ప్రాసెస్ లో మనకి హిడెన్ గా హౌ దాస్ క్యారెక్టర్ని యూస్ చేసి హౌ ఆర్మీ పీపుల్ విల్ స్ట్రగుల్ ఫర్ ఫుడ్ అనేది చూపిస్తారన్నమాట. అతను ఆకలితో అలమటిస్తూ ఉంటాడు. ఫైనల్లీ వాళ్ళు ఒక బేకరీ మేకింగ్ హౌస్కి వెళ్ళినప్పుడు ఫుడ్ని చూసి ఆ ఫుడ్ అన్నపూర్ణాదేవి అన్ని చోట్ల ఒకేలా ఉంటుందని చెప్పి ఫుడ్ని ఒక లేడీతో ఒక దేవతతో కంపేర్ చేస్తాడు. అదే టైంలో జర్మన్ వాళ్ళు సస్పెక్ట్ గా వచ్చి ఇంటి మీద ఎదుగుతూ ఉంటారు. ఎదిగే ప్రాసెస్ లో దానికంటే ముందు మన దాస్ ఒక అమ్మాయిని చూసి సెక్షువల్లీగా మాట్లాడతాడు అన్నమాట. యూజువల్లీ బయట
ఎలా జరుగుతుంది అంటే యుద్ధాలు అలాంటి టైంలో అమ్మాయిలు కానీ ఎవరైనా చూస్తే వాళ్ళు పీపుల్ అలాగే బిహేవ్ చేస్తారు. సో ఇక్కడ కూడా అలాగే తను చూపించినప్పుడు దూపాటి హరిబాబు ఏమో నేను ఇక్కడే చంపేస్తాను అని చెప్పి అంటాడు. తర్వాత ఆ అమ్మాయి వాళ్ళందరూ బాత్రూంలోకి వెళ్ళి దాక్కున్నప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే హరిబాబు ఫేషం మిర్రర్ లో చూపిస్తారు. ఆ షార్ట్ అవుట్ బాగుంటుంది. అబ్జర్వ్ చేస్తే వేరే అదర్ యాక్టర్స్ అండ్ ఎస్పెషలీ దాస్ చాలా టెన్షన్ గా ఆ సిచ్యువేషన్ క్రూషియాలిటీ అనేది వాళ్ళ పర్ఫార్మెన్సెస్ తో చూపిస్తారు. అండ్ అక్కడ ఫుడ్ కూడా తినడానికి ఇబ్బంది పడుతుంటాడు, అంటే బాత్రూమ్ లో ఫుడ్ తినాల్సి వస్తుంది అన్నట్టుగా బొద్దింక బతుకన్నట్టుగా అంటాడు. తర్వాత ఎప్పుడైతే అమ్మాయి వచ్చి బయటకు వచ్చి బట్టలు లేకుండా నేను స్నానమే చేస్తున్నాను లోపల ఎవరు లేరని ప్రూవ్ చేయడానికి బయటకు వచ్చినప్పుడు తనకు ఒక ఉమెన్ మీద ఉన్న ఐడియాలజీ ఆ ఉమెన్ మీద ఉన్న పర్స్పెక్టివ్ అనేది కంప్లీట్ గా మారిపోతుంది. ఇందాకేమన్నాడు ఫుడ్ ఎక్కడున్నా గానీ అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి అన్నట్టుగా మాట్లాడాడు. అంత అదే అమ్మాయిని ఏమన్నాడు ఈ ఈ ఫారెన్ అమ్మాయిలకి ఇదంతా మామూలే కదా అన్నట్టుగా అంటాడు అనమాట. అంటే ఒక వాళ్ళూరులో ఉన్న అమ్మాయిలు వేరు ఇక్కడ అమ్మాయిలు వేరు అన్నట్టుగా ఇనిషియల్ ఒపీనియన్ ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే ఆ అమ్మాయి సేవ్ చేస్తుందో అప్పుడు ఆ ఐడియాలజీ అనేది అతనికి పోతుంది. అంటే ఆ అమ్మాయిలు ఎక్కడున్నా ఒకటే అన్నట్టుగా అంటాడు. ఆ డైలాగ్ చెప్పేటప్పుడు కూడా అతని చేతిలో బ్రెడ్ అనేది ఉంటుంది. బ్రెడ్ని ఇందాక అన్నపూర్ణాదేవితో కంపేర్ చేసి అతను కన్ఫ్యూజ్ చేసుకునేంత తన చేతిలో ఉన్న బ్రెడ్ కన్ఫ్యూజ్ చేసుకున్నట్టు తప్పు చేశాను రిగ్రెట్ అన్నట్టుగా చెప్తాడు అనమాట. దట్స్ బ్యూటిఫుల్లీ రిటర్న్ అనిపించింది నాకైతే. అండ్ ఆ ఎంటైర్ సీన్ లో ఆ బీజియం గానీ ఆ ఎస్కలేషన్ గానీ అదంతా సస్పెన్స్ గానీ అంత బ్యూటిఫుల్ గా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చోబెట్టారు. ఆ సీన్ అయితే నాకు చాలా బాగా అనిపించింది.
నువ్వు ఇంకో విషయం గమనిస్తే వీళ్ళందరూ బాత్రూమ్ లో ఉన్నప్పుడు అందరూ టెన్షన్ పడుతుంటే ఈ దాస్ అనే క్యారెక్టర్ తినేసి చచ్చిపోదాం అన్న లాగ్ కూడా చూపిస్తారు. అంటే తింటనే ఉంటాడు ఆ టైంలో కూడా. సో ఆ క్యారెక్టర్ ఎలా ఉంటదంటే పోర్ట్రే చేస్తుంటారు అన్నమాట. అంటే ఒక రకంగా కొంతమంది ఇలా కూడా ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి మనం సోల్జర్స్ గా పెట్టుకుంటే ఎలా బిహేవ్ చేస్తారు అనేది కూడా చూపిస్తున్నట్టే ఒక రకంగా. నాకు దాస్ క్యారెక్టర్ అనేది ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఒక హీరో క్యారెక్టర్ లో ఎక్కడ ఎమోషన్స్ చూపిరు అనమాట. ఎమోషన్స్ అన్ని నీకు తను ఇంటర్నల్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. దాస్ క్యారెక్టర్ ఒకటే బయట చెప్తా ఉంటది, టెన్షన్ వచ్చినప్పుడు నాకు భయం వేస్తుందని చెప్తుంది, ఆకలి ఉన్నప్పుడు ఆకలి వేస్తుందని చెప్తూ ఉంటాడు, లేకపోతే ఏదన్నా మా హీరో మనసులో ఉండే మాట దాస్ చెప్పినట్టు అనిపిస్తూ ఉంటది నాకు. అంటే ఇప్పుడు అమ్మాయి గురించి పొగుడుతాడు చూసావా, ఏ దేశంలో ఉన్న అమ్మతనం ఒకేలాగా ఉంటది అనేది కూడా. అది యాక్చువల్ గా హీరో చెప్పాల్సిన డైలాగు దాస్ చేత పోర్ట్రే చేయించినట్టు అనిపిస్తుంది. ఒక ఎమోషన్ ని బయటికి అంటే ఆవిడ ఉండే సిచ్యువేషన్ లో ఈ ఎమోషన్ ఉంది అని చెప్పడానికి ఉన్నట్టుంటది ఒక రకంగా.
యా ఎగ్జాక్ట్లీ అఖిల్, అబ్జర్వ్ చేస్తే తను ఆ లేడీ ఎప్పుడైతే తను డ్రెస్ రిమూవ్ చేసేసి బయటకు వెళ్తాం అనే ఇంటెన్షన్ స్టార్ట్ అవుతుందో దాస్ క్యారెక్టర్ అంత హైలైటింగ్ గా కనిపించదు. కానీ అతను ఎక్స్ప్రెషన్ గానీ అంతా చూస్తే తను రిగ్రెటింగ్ స్టార్ట్ అయిపోతుంది ఫీల్ అవుతాడు, కళ్ళ నుంచి కన్నీళ్లు కూడా వస్తాయి అనమాట. ఆ పర్ఫార్మెన్స్ కూడా ఒకసారి లిజనర్స్ ఒకసారి చూడండి, దాస్ క్యారెక్టరైజేషన్ తన క్యారెక్టర్ ఆర్క్ అనేది అక్కడ ఇందాక అఖిల్ చెప్పినట్టు టర్న్ అవుతుంది. దట్స్ బ్యూటిఫుల్ అఖిల్, బాగా చెప్పావు.
ఆ జర్మన్ ఫోర్సెస్ దగ్గర నుంచి హరిబాబు అని మిగిలిన వాళ్ళు కూడా కాపాడబడతారు ఈ ఇటాలియన్ బేకర్స్ గ్రాండ్ డాటర్ వల్ల. సో ఇప్పుడు మనకు తెలిసేది ఏంటంటే అసలు దూపాటి హరిబాబు వాళ్ళు హరిబాబు వాళ్ళ మిగిలిన సైనికులు కూడా జర్మన్ సైనికులకి అయితే కనబడలేదు. కానీ వాళ్ళు ఎవరిని వెతుకుతున్నారు అనేది అప్పుడు ఆవిడ చెప్పుద్ది, ఆ గ్రాండ్ డాక్టర్ మనోరాజు చెప్పుద్ది ఏంటంటే ఒక జర్మన్ డాక్టర్ ఉంటాడు, అతను ఒక ఇటాలియన్ లేడీతో కలిసి ఒక కూతుర్ని కంటాడు. సో ఆ పుట్టిన కూతురు ఇంప్యూర్ బ్లడ్ అంటే స్వచ్ఛమైన రక్తం కాదు అని జర్మన్లు భావించి ఆ చిన్న పాపను చంపడానికి వెతుకుతుంటారు. సో అలా వెతుకుతూ ఈ బేకరీ పర్సన్ ఇంట్లోకి కూడా వచ్చేయడం, అక్కడే వీళ్ళు ఉండడం జరుగుద్ది. సో ఇది విని మన వాళ్ళందరూ కూడా చాలా షాక్ అవుతారు. ముఖ్యంగా దాసు చెప్తాడు కూడా మాటల్లోనే అలా ఎలా చంపేస్తారు అన్నట్టు. సో అక్కడ మనోళ్ళు ఇంకక్కడి నుంచి బయలుదేరి బయటపడాలి. సో కానీ ఇక్కడ మనకు జరిగేది ఏంటంటే మళ్ళీ మనం ప్రెజెంట్ లోకి వెళ్ళిపోతాము. సో ప్రెజెంట్ లోకి వెళ్ళిపోతే అక్కడ జరిగేది ఏంటంటే మన ఇక్కడ ఎక్కడైతే ఇంప్యూర్ బ్లడ్ అంటే స్వచ్ఛమైన స్వచ్ఛమైన రక్తం కాదు అని చెప్తారు, అదే మాట మీద మనం గతంలో ఏం జరుగుతూ ఉంటది, హరిబాబు తన స్నేహితుడితో కుస్తీ పడుతుంటాడు, సీత పైనుంచి చూస్తుంటది, ఈశ్వరు సీత పైన వాళ్ళ ఉంటున్న భవనం పైనుంచి చూస్తుంటారు. అక్కడ మాటల్లో మాటల్లో సీత మామూలుగా మాట్లాడుతూ ఉంటది, మాటల్లో మాటల్లో ఈశ్వరుకి సీతకి హరికి మధ్య జరుగుతున్న ఏమంటారు ఆ సఖ్యత గురించి గాని ప్రేమ గురించి గాని తనకు తెలిసింది అన్నట్టు ఈశ్వరు చెప్తాడు అనమాట. అక్కడ ఈశ్వరు అంటాడు ఏది కులము స్థాయి అంతస్తు ఇవేమి చూసుకోవా అన్నట్టు. సో అక్కడ సీత చెప్తుంది ఏముంది మగాడు తన మగాడు నేను ఆడదాన్ని నన్ను బాగా చూసుకుంటాడని నమ్మకాన్ని ఇస్తాడు నన్ను నవ్విస్తాడు ఇంతకన్నా ఏం కావాలి ఒక మగ ఆడ ఇష్టపడడానికి ప్రేమలో పడ్డానికి అన్నట్టు. అంటే మన ఈశ్వరు అంటాడు తమ్ముడు అయి ఉంటే చంప పగిలిపోయి ఉండేది నీకు అంటే సీత అంతే ధీటుగా నువ్వు కూడా తమ్ముడు అయి ఉండుంటే చంప పగలగొట్టి అలా అలా చేస్తున్నావు అని చెప్పుద్ది. సో వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఘర్షణకి ప్రతీకగా వెనకాల కుస్తీ పోటీలు జరుగుతున్నాయి అన్నట్టు మనకి అనిపిస్తుంది అనమాట. ఆ కొట్లాటకి ఈ వాగ్వాదానికి సరిపోద్ది సరిగ్గా. సో ఎప్పుడైతే వీళ్ళ వాగ్వాదం ఒక చివరకు వచ్చిందో అక్కడ మన హరి ఈశ్వర్ని పిలుస్తాడు అనమాట, రండి మీరు కూడా పట్టుపడిద్రి గాని చెయ్యద్రి గాని అన్నట్టు. హరి చాలా స్నేహపూర్వకంగా పిలుస్తాడు కానీ ఈశ్వర్ ఇది అదునుగా తీసుకొని తన కోపాన్ని తీర్చుకుందాం అనుకుంటాడు. అద్దె కోపంగా దిగి వెళ్ళి మన హరి మీద కలబడతాడు, కలబడి హరిని నేలకి ఆంచి చెప్తాడు నా చెల్లిని మర్చిపో అన్నట్టు. సో ఇది యాక్చువల్లీ మనకి కథలో ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ లాగా అనమాట. అంటే రెండు కథలు మనకి ప్యారలల్ గా చూపిస్తున్నారు కాబట్టి ఈ ప్రేమ కథకి ఇన్సైటింగ్ ఇన్సిడెంట్.
ఇక్కడ ఎప్పుడైతే హరి అండ్ దాసుకి వీళ్ళకి ఎప్పుడైతే తెలుస్తుందో ఇట్లా జర్మనీ సైన్యం అంతా ఒక చిన్న పాపాన్ని చంపడం కోసం తిరుగుతున్నారు అని, అప్పుడు దాసు చెప్తారన్నమాట శ్రీశ్రీ గారి లైన్స్ చెప్తాడు, హరి చెప్తాడు ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని. ఇది 20వ శతాబ్దం జర్మన్స్ చదువుకున్న వాళ్ళే కదా ఇట్లా చెప్పడం వీళ్ళు చంపడం ఏంటి అని అడుగుతాడు దాస్ చెప్తాడు. అండ్ వెంటనే మనకి కట్ చేస్తే ఇక్కడ ఈశ్వర్ ఊర్లో ఈశ్వర్ సీతాదేవిత చెప్తా ఉంటాడు తన రక్తం తన ఏ రక్తమో చూసుకోవా నువ్వు వాళ్ళ ఇంటికి కోడలుగా వెళ్తే మన పర్వం ఏమవుతుంది అని. సో ప్లస్ ఈ సీన్ అయిపోయిన వెంటనే ఎప్పుడైతే కుస్తీ తర్వాత ఈశ్వర్కి హరికి కుస్తీ జరుగుతుందో అండ్ నెక్స్ట్ వెంటనే ఆఫీసర్ ముల్లర్ సీన్ వస్తుంది అనమాట. ముల్లర్ డాక్టర్ ని ఆ చిన్న పాపం చంపేమని కత్తి ఇవ్వటం అనే సీన్ వస్తుంది. అక్కడ ఆఫీసర్ ముల్లర్ కూడా ఒకటే అడుగుతాడు అది జర్మన్ బ్లడ్ అయినా అని, జర్మన్ రక్తమేనా అని, లేదు అది ఇంప్యూర్ బ్లడ్ ఒక జాతి తక్కువ బుద్ధింక పుట్టింది అని. అంటే ఇక్కడ ఆ లైన్స్ ఏదైతే దాస్ చెప్తాడో శ్రీశ్రీ గారు రాసిన లైన్స్ అవి చాలా యాక్టివ్ ఉన్నాయి అనమాట. ఏ దేశంలో అయినా కానీ ఇట్లా మనము అంటే ఎక్స్ప్లోయిటేషన్ చేసుకుంటూ బతుకుతున్నాము ఏ దేశంలో అయినా కానీ అని ఆ లైన్స్ ద్వారా దాస్ చెప్తాడు. అండ్ యాక్చువల్ గా రెండు ఊర్లో అనమాట, ఒకటి ఇటలీలో మళ్ళీ తను దేవకొండ ఊర్లో కూడా అవే జరుగుతుంది.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఊర్లో తన ఈశ్వర్ వచ్చి అంటాడు రక్తం ఆ రక్తం ఉండాలి వాళ్ళ ఛాయ తక్కువ వాళ్ళని నేను సైట్ చేయను అని అంటాడు. కట్ చేస్తే వీళ్ళు వెళ్తే అక్కడ ముల్లర్ అనే ఒక ఆఫీసర్ కూడా అడిగేది అదే ఇది జర్మన్ రక్తమా అన్నట్టు అడుగుతాడు. సో నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే యాజ్ పర్ క్యారెక్టర్ అంటే క్యారెక్టరైజేషన్ మీద ఈశ్వర్ ని ముల్లర్ అనే ఆఫీసర్ తో కంపేర్ చేసినట్టు అనిపించింది ఒక రకంగా. రెండు స్టోరీలు ప్యారలల్ గా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ తాతయ్యని హిట్లర్ కింద చూపించి ఈశ్వర్ని ముల్లర్ అనే ఆఫీసర్ తో అది చాలా బాగా లింక్ చేశారు. యాక్చువల్ గా మనం చూస్తే ఇక్కడ కూడా మనం చూస్తే ఈశ్వర్ ని ఇంకో అంటే ఇంకో సైడ్ చూస్తాం అనమాట. స్టార్టింగ్ నుంచి మనం చూపించే సైడ్ వేరు, ఇక్కడ మారే సైడ్ వేరు. ఎందుకు వీళ్ళిద్దరికి గొడవ అయింది అనే విషయాన్ని ఇక్కడ మనకి క్లియర్ వస్తుంది అనమాట. ఇన్సైటింగ్ చేశాడు అంటే మనకి స్టార్టింగ్ లో ప్లాంట్ చేసి ఉంటారు కదా, ప్లాంట్ ఏంటి వీళ్ళిద్దరికి ఏదో జరిగింది, అదేంటి అనే విషయం మనకు తెలియదు. కట్ చేస్తే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, అంటే ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు, బాగా మాట్లాడుకున్నారు, మంచి వాళ్ళే. కానీ వీళ్ళిద్దరి మధ్య ఎందుకు గొడవ అయింది అనే విషయాన్ని మనకి క్లియర్ గా ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ వరకు చెప్పరు. ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ లో అక్కడ రివీల్ అవుద్ది తిని ఇలా ఇలా మాట్లాడాడు కాబట్టి ఆ గొడవ అలా కంటిన్యూ అయింది అనే విషయాన్ని. సో అది ఇక్కడ లింక్ అవుద్ది.
యా అఖిల్, నాకు ఈ సీన్ చూస్తే నాకేమర్థమైందంటే, మెయిన్ ఈ మూవీకి కథాబీజం నాకేమనిపించిందంటే, ఈ క్యాస్ట్, ఈ రేసిజం, వీటన్నిటి మధ్యన స్వచ్ఛమైన ప్రేమ అనేది చాలా చచ్చిపోతుంది, చంపేస్తున్నారు అనే ఆ పాయింట్ నాకు అర్థమైంది. ఆ పాయింట్ నుంచి ఈ కథ మొత్తం ఏమన్నా రాసుకున్నారేమో అన్నట్టు అనిపించింది నాకు. లిజనర్స్ ఈ పాయింట్ కరెక్టా కదా మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా ఈ లైన్ ఎందుకు చెప్పానంటే, అక్కడ వాళ్ళ ఊర్లో ప్రేమ కథ చూస్తే కులాల మధ్యన క్యాస్ట్ వల్ల వాళ్ళ ప్రేమ అనేది చనిపోతుంది. అది చివరిలో మన గొల్లపూడి మారుతిరావు గారు చెప్పే డైలాగ్ వల్ల కూడా మనకు ఒక క్లారిటీ వస్తుంది అన్నమాట, వాళ్ళ ప్రేమ చనిపోయింది అన్నట్టుగా. అదే సేమ్ ఇక్కడ చూస్తే, ఇటలీలో చూస్తే ఒక జర్మన్ అతనికి ఒక జూయిష్ అమ్మాయికి పుట్టిన ఒక బేబీ, అంటే బేబీ ఇస్ నథింగ్ బట్ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ లవ్ అనమాట. వాళ్ళిద్దరి నుంచి పుట్టింది కాబట్టి ఒక లవ్. సో అక్కడ వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, జర్మన్ పీపుల్ది ఆ పాపను చంపారని ఇంటెన్షన్. సో అక్కడ కూడా ప్రేమను చంపేద్దాం అనుకుంటున్నారు అనేది బ్యూటిఫుల్ గా చూపించారు. అండ్ ఇంకోటి ఏంటంటే, మూవీలో అందరికి ఒక అపోహ ఉంది, ఎప్పుడు ఏంటి హీరోయిన్ అప్పర్ క్యాస్ట్ అలా ఉంటది, హీరోయిన్ హీరో ఏమో అలా పెడతారు, అదే అలా వాడతారు అంటారు. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఊర్లో కథ వచ్చేటప్పటికేమో అమ్మాయి ఏమో అప్పర్ క్యాస్ట్ లో ఉంటుంది, అబ్బాయి ఏమో లోయర్ క్యాస్ట్ లో ఉంటాడు. ఇక్కడ జర్నీ ఇటలీ మధ్యన జరిగే కథలో, వరల్డ్ వార్ టూలో కథలో ఏంటంటే, అబ్బాయి అప్పర్ క్యాస్ట్ లో ఉంటాడు, అమ్మాయి లోయర్ క్యాస్ట్ లో ఉంటుంది. సో ఇక్కడ ఎవరెవరు ఏ క్యాస్ట్ లో ఉన్నా గానీ జరిగే ప్రాబ్లం అనేది జరుగుతుంది. సో అమ్మాయి అప్పర్ క్యాస్ట్ లో ఉంటే ప్రాబ్లం ఉంటుంది, అబ్బాయి లోయర్ క్యాస్ట్ లో ఉంటే, లేకపోతే అబ్బాయి అప్పర్ క్యాస్ట్ లో ఉంటే అమ్మాయి లోయర్ క్యాస్ట్ లో ఉంటే ప్రాబ్లం ఉండట్లేదు అని లేదు. సో ఇక్కడ మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే జెండర్ కాదు, క్యాస్ట్ అనేది, రేసిజం అనేది మెయిన్ ఇష్యూ ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తుంది అనే పాయింట్ చాలా బ్యూటిఫుల్ గా రాసుకున్నారు. ఇట్స్ వన్ ఆఫ్ ద వెల్ రిటన్ సీన్ అని నాకు అనిపించింది.
తర్వాత మన ఈశ్వర్ ఉంటాడు కదా, ఈశ్వర్ వాళ్ళ తాతతో మాట్లాడతాడు జమీందారుతో, సీతకి ఎలాగైనా పెళ్లి చేయాలని చెప్పి. ఆ సంభాషణలోనే వాళ్ళ తాతకి తెలుస్తుంది సీత మన హరివిని ఇష్టపడుతుందని. సో ఇక్కడ మనం ముఖ్యంగా గమనించే డైలాగులు పడతాయి అన్నమాట. ఏంటంటే వీళ్ళ తాత అంటాడు, ఇప్పుడు మన ఇప్పుడు భారతదేశంలో జరిగిన స్వతంత్ర పోరాటంలో మన బాసీర్ వెళ్ళి బ్రిటిషర్లతో గొడవ పెట్టుకున్నది వాళ్ళ మీద కోపం మీద కాదు, మనల్ని మనం పరిపాలించుకోవాలనే ఒక ఉడుకుపోతనం ఉంటుంది, ఆ ఉడుకుపోతనం వల్ల గొడవ పెట్టుకున్నారు. సో అలాగే మన ఊర్లో కూడా అంతే. ఇప్పుడు వీడు హరి అనేవాడు మన అమ్మాయిని ప్రేమించడం అనేది సీతని మన అధికారాన్ని ప్రశ్నిస్తున్నట్టు, మనం ఇప్పుడు తిన్నగా వీడి మీద గొడవ పెట్టి గొడవకు వెళ్ళామంటే మన పరువు పోతుంది. అదే ఊర్లో కులం అనే ఒక కంచె ఉంది, మనిషికి మనిషికి కనబడిన కంచె ఒకటి ఉంది, మనం దాన్ని వాడుకోవాలి. రాయి రాయి రాజేయడం వల్ల మంట పుడుతుంది, ఆ మంట పుట్టించడం వరకే మన పని, మిగిలిందంతా మంట చూసుకుంటుంది అని చెప్తాడు. ఆయన ఆ విషయం చెప్పి చెప్పగానే ఊర్లో పాత గొడవల నుంచి మొదలయ్యి ఇప్పటి వరకు జరుగుతున్న హత్యల గురించి, అదే కులం వల్ల జరిగిన మరణకాండ గురించి, హత్యల గురించి మనం చూస్తాం వరుసగా, ఒకళ్ళొకళ్ళని చంపేసుకోవడం, శవాల కింద పడిపోవడం, అవన్నీ కనబడతాయి. అంటే ఒక విధంగా మన పల్లెటూరి ఒక శ్మశానంలా కనబడద్దు అన్నమాట, ప్రతి చోట ప్రతి మనిషి చంపబడుతూ ఉంటాడు. సరే, దీని తర్వాత చూసే సన్నివేశంలో మనకి క్రిష్ గారి డైరెక్షన్ మరోసారి కనబడద్దు. ఏంటంటే మన ఈశ్వర్ మెట్లు దిగుతూ ఉంటాడు, మన సీత మెట్లు ఎక్కుతూ ఉంటుంది. అక్కడే వీళ్ళిద్దరూ ఎదురవగానే ఈశ్వర్ చెప్తాడు, నీకు ఆల్రెడీ సంబంధం చూసావు, నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు చేసుకోవాల్సిందే అన్నట్టు. అప్పుడు మన సీత కూడా ధీటుగా సమాధానం చెప్తుంది, నువ్వు చెప్పావని నేను చేసుకోలేను. తను చెప్పే విధానం కూడా బాగుంటుంది. ఎలా చెప్తుంది అంటే, నువ్వు పెళ్లి చేసుకోవాలని తినంటే నువ్వు సిగరెట్ తాగితే నాకు చూడాలని ఉంది అని అంటే, నాకు సిగరెట్ తాగడం ఇష్టం ఉండదు అంటే, నీకు నచ్చపోతే నువ్వు సిగరెట్ కూడా తాగు, కాకపోతే మీకు నచ్చిన పెళ్లి మాత్రం నేను చేసుకోవాలి, నాకు నచ్చకపోయినా అంటే సిగరెట్ ఉండే విలువ కూడా నాకు ఉండదా అన్నట్టు అడుగుద్ది. అడిగితే అక్కడ ఒకసారి కొట్టినట్టు ఉంటుంది. సీత ఇప్పుడు నేను క్రిష్ గారి డైరెక్షన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, మనోడు దిగుతూ ఉంటాడు, ఈ పెళ్ళి ఎక్కుతూ ఉంటుంది కదా, ఈ సంభాషణ అయిపోయిన తర్వాత ఈశ్వర్ని దాటేసి పట్టించుకోకుండా, ఈశ్వర్ ఏం మాట్లాడుతున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది సీత. ఈశ్వరు ఆ వీళ్ళ మాట్లాడుకున్న దాంట్లో ఓడిపోయినట్టు, తిన మాట ఈశ్వర్ మాట అసలు లెక్కే చేయలేదు సీత, ఏం చేసుకుంటో చేసుకో అన్నట్టు వెళ్ళిపోయింది. సో ఈశ్వరు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆఫ్టర్ ఆల్ ఆడదానివి, చెప్పేది వినాలి నువ్వు అని అంటాడు. సో ఈ ఈ సంభాషణ అంతా వీళ్ళ బామ్మ మెట్లు చివరిన కింద నుంచోని చూస్తుంటది. ఇక్కడ కూడా మనకి ఏమంటారు డైరెక్షన్ ప్రకారం ఆ సంభాషణ ఈవిడ వింటుంది కానీ కలగజేసుకోలేదు పెద్ద ఆవిడ, ఎందుకంటే ఆవిడకి ఇంకా ఆ ఏమంటారు ఆ పవర్ లేదు ఆ సంభాషణలోకి, అంటే ఈశ్వరుని కాదని మాట్లాడగలిగేంత స్థానం లేదు ఆ ఇంట్లో ఆవిడకి. సో అదే ఆ మనోడు ఎప్పుడైతే ఈశ్వర్ ఎప్పుడైతే ఆఫ్టర్ ఆల్ ఆడదానివి అంటాడో, ఈవిడ అడుగుద్ది ఆఫ్టర్ ఆల్ అంటే ఏంటి మనోడ అని అడిగితే, ఆఫ్టర్ ఆల్ అంటే స్థాయి తక్కువ అని చెప్తాడు. సో అది విని ఆవిడకి చాలా నొచ్చుకుంటుంది, నొచ్చుకొని ఆవిడ అంటుంది అదే ఈశ్వర్ అంటాడు నువ్వు చెప్పొచ్చు కదా నీ మాట వింటుందేమో అంటే, ఆఫ్టర్ ఆల్ ఆడదాన్ని నేనేం చెప్తానని వెళ్ళిపోతుంది ఆవిడ బాధపడి. సో అది చాలా మంచి డైరెక్షన్ మనకి అక్కడ ఒకే సీన్ లో అర్థమైపోయింది. ఈశ్వర్ మాటలు ఓడిపోతాడు, మెట్లు దిగుతుంటాడు, సీత ఖచ్చితంగా తన తన అనుకునే మాట మీద నిలబడాలి అని అనుకుంటుంది, నెగ్గుతుంది ఆ జరిగిన సంభాషణలో కాబట్టి వెళ్ళిపోతుంది. ఈ బామ్మ కలగజేసుకోవాలన్నా కలగజేసుకోలేదు కాబట్టి దూరంగా నుంచి ఉంటుంది, అందరు వీళ్ళిద్దరికి కూడా దూరంగా కింద నుంచి ఉంటుంది. ఆ స్థా ఆవిడ స్థాయికి అక్కడ నిలబడాల్సి వచ్చింది ఆవిడకున్న స్థాయికి. సో అది చాలా మంచి విధం అంటే డైరెక్షన్.
యా బాలు ఇక్కడ చూస్తే ఉమెన్ ఉమెన్ మీద మ్యాన్ డామినేషన్ అనేది కనపడుతుంది. ఒక ఫ్యూడలిజంలో కానీ ఒక పాతకాలంలో కానీ ఒక ఉమెన్ మీద మ్యాన్ డామినేషన్ అనేది ఎలా ఉందనేది మనకి ఒక టచ్ చేసినట్టుగానే చూపించారు. అండ్ అబ్జర్వ్ చేస్తే ఈ మూవీలో ఫీమేల్ రైటింగ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే ఏదో ఉన్నట్టుగా కాకుండా తను ఫస్ట్ థింగ్ తను చదువుకుంది, చదువుకోవటం వల్ల తనకి ఈ ఫ్యూడలిజం కానీ మ్యాన్ డామినేషన్ కానీ వేటికైనా కానీ కొంచెం ఆన్సర్ చేసేటట్టుగా తప్పు లేకుండా ఇది కరెక్టే అనిపిస్తే దానికి తిరిగి సమాధానం చెప్పగలిగేటట్టు తను ఉంది. ఇందాక నువ్వు చెప్పినట్టుగా ఈశ్వర్కి ఆన్సర్ చేస్తుంది కదా, సో అలా ఉంది. మళ్ళీ ఇంకోటి మెయిన్ థింగ్ ఈ మూవీలో ఆ సీత నుంచి ఉండేది దూపాటి హరిబాబుకి ఎప్పటికప్పుడు తను కనువిప్పు కలిగిస్తుంది, తన ఆలోచనల్ని మారుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తనే సైన్యంలో జాయిన్ అవ్వమని చెప్తుంది అండ్ తనే ఈశ్వర్ మీద దూపాటి హరిబాబు కూడా అగ్రెసివ్గా మాట్లాడుతుంటే తను అలా కాదని చెప్తుంది. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి తనే దూపాటి హరిబాబు వచ్చేసి ఈశ్వర్ ప్రాణానికి తన ప్రాణం అడ్డు వచ్చేటట్టుగా అడ్డం వేసి కాపాడే అంత దగ్గర రావడానికి కూడా తనే కారణం అవుతుంది ఆ మాట ఇవ్వడానికి కూడా. సో తన దూపాటి హరిబాబు తీసుకునే డెసిషన్స్ లో తన ఒక తన కాన్వర్జేషన్ కానీ తన మాటలు అనేది ఒక కీ రోల్ ప్లే చేసింది. అంత బ్యూటిఫుల్ గా క్రిష్ గారు రాస్తున్నారు అనిపించింది నాకు.
సరే మనకి ఈశ్వర్ ఎప్పుడైతే అలా కోప్పట్టాడో ఇంకా అర్థమైపోయింది తన కాదన్నా పెళ్లి జరిగిపోతుందని. సో ఇప్పుడు వీళ్ళ తాత పెట్టిన కులగొడవలన్నీ కూడా మొత్తం ఆ ఊరంతా తిరిగి చివరికి హరిబాబు దాకా చేరతాయి. హరిబాబు మీద అటాక్ జరుగుద్ది, హరిని పొడి చేస్తారు. సో అక్కడ కట్ అయిపోయి మనం మళ్ళీ యుద్ధంలోకి వచ్చేస్తాం. యుద్ధంలో వీళ్ళు ఆల్రెడీ ఈ జ్యూస్ ని కాపాడారు కాబట్టి, సారీ సివిలియన్స్ ని కాపాడారు కాబట్టి వాళ్ళని ఒక ట్రక్ లో వేసుకొని తీసుకుపోతుంటారు. సో అక్కడ మనోడు ఎవరు హరిబాబు మళ్ళీ ఓ విషయం చెప్తాడు, ఇందాక మాటల్లో వచ్చింది అంటే మొత్తం విశ్వంలో మనం ఎంత అందరం అయిన వాళ్ళమే అన్నట్టు హరి చెప్తాడు. సో అక్కడ ఒక మంచి సన్నివేశం ఏంటంటే తన అందరినీ కూడా తిరిగి అంటే ఈ మాటలో దాస్తో తను అనేసిన తర్వాత తన వెనక్కి తిరిగి ఈ సంబంధం లేని వ్యక్తులతో వరుసలు కలిపి మాట్లాడతాడు, బాబాయ్ అని, పిన్ని అని, అత్తని, మేనమామ అని, ఈ విధంగా అందరిని పలకరిస్తుంటాడు. అంటే పరుల్లో కూడా తన వాళ్ళని చూసుకుంటూ ఉంటాడు. సో అది అయిపోయిన తర్వాత వెంటనే ఒక చిన్నపిల్ల అంటే నా అత్త కూతురనో ఏదో తనకు వరుస అవుతుందనో లేదా తన కుటుంబ సభ్యురాలు అవుతుంది అన్నట్టుగా ఒక పాపను ఒళ్ళోకి తీసుకొని కూర్చొని మాట్లాడుతుంటాడు. అప్పుడు ఆ పిల్ల నేను వాళ్ళ మా నాన్న చూడడానికి వెళ్తున్నాను అన్నట్టు చెప్తే అడుగుతుంది మీ నాన్న ఎక్కడ ఉన్నారని. అప్పుడు తార్ల వైపు చూపిస్తాడు, చూపించి అప్పుడు ఆ పాపకు అర్థం అవుతుంది. అప్పుడు మా నాన్న కూడా నువ్వు పంచుకోవచ్చు, అంటే మా నాన్నని నీతో పంచుకుంటాను నువ్వు నాకు అన్నయ్యలాగా అన్నట్టు చెప్పుద్ది. సో అక్కడ సహజంగా మనకి అది అక్కడ కనబడించేది ఏంటి, పసితనంలో ఉండే అమాయకత్వం. అంటే తన నాన్నను కూడా అవతల వాళ్ళకి నాన్న కింద భావించడంలో ఆ పిల్ల ఒక క్షణం కూడా ఆలోచించలేదు. హరి కూడా అదే విషయం చెప్తున్నాడు మనకు ముందు, అందరం కూడా కుటుంబంలో ఉండాలి అని చెప్పి. సో అక్కడ చిన్న విషయం ఏంటి, మనం చిన్నప్పుడు ఏ విషయాల్లో కూడా వ్యత్యాసాలు ఎక్కువ చూడం, అన్నిటిని అంటే ఏదన్నా నేర్చుకున్నాం అంటే అది అన్నిటికీ సమానంగా వర్తిస్తాదేమో అని అనుకుంటాం చాలా విషయాలు. కానీ ఎదిగే కొద్దీ మనం ఈ కంచెలు ఈ వేరులు అంటే ఈ వేరు చేసి చూడడం కానీ, సో ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటాం. సో ఎదిగే కొద్దీనే మనకి ఈ తక్కువ అంటే ఎదిగే కొద్దీ ఉన్న జ్ఞానం పోతుందేమో అన్నట్టు అనిపిస్తుంది.
ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను, అంటే ఈ డైలాగ్ హరిబాబు దాసు చెప్పే డైలాగ్ ఏదైతే అంటే ఇంత విషయాల విషయంలో మనం ఎంత మన పగలు పంతాలు పట్టింపులు ఎంత అని డైలాగ్ చెప్తాడు. అంటే ఈ డైలాగ్ దాసుతో అంటే హరిబాబు దాసుతో ఫస్ట్ నుంచే ట్రావెల్ అవుతున్నాడు, ఎప్పుడైనా ఈ పాయింట్ చెప్పుండొచ్చు. కానీ ఇక్కడే ఏదో చెప్పాను అంటే నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే రెండు స్టోరీస్ లో అప్పటికే మనకి ఇద్దరు రెండు స్టోరీస్ లో ఉండే కాన్ఫ్లిక్ట్స్ అన్ని ఎంటర్ అయిపోయినాయి అనమాట. ఇక్కడ ఊర్లో కులం పేరుతో కొట్టుకునేది కనిపిస్తుంది, ఇక్కడ ఇటలీలో వాళ్ళు చిన్న పాపని చంపడానికి వాళ్ళు ట్రై చేస్తున్నంత మనకు చూపిస్తారు, అండ్ ఇక్కడ వీళ్ళ మధ్య జరిగే వార్ గురించి కూడా మనకు తెలుసు అంతా. సో ఈ రెండింటి గురించి మనకు అంత ఒక ఐడియా వచ్చేసినాక అప్పుడు హరిబాబు దాసు చెప్తారు ఇంత విశాల విషయంలో మనం ఎంత మన పగలు ప్రాంతాలు పట్టింపులు ఎంత అని. సో ఇక్కడ చాలా ఇంపాక్ట్ఫుల్ గా అనిపిస్తుంది, అంటే రెండు స్టోరీస్ కి యాప్ట్ అనమాట డైలాగ్. ఒక ఇటలీలో చెప్పారు కాబట్టి అక్కడ మాత్రం యాప్ట్ అనుకోవటానికి లేదు, మన ఊర్లో జరిగిన విషయాలు కూడా యాప్ట్ గా ఉంది డైలాగ్.
ఇక్కడ మనం కంటిన్యూ గా చూసుకుంటే సినిమా మొత్తంలో ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది అనమాట. ఎవరికి, ఈశ్వర్ కి ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది, దాస్కి ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది. అంటే వీళ్ళిద్దరూ ఒకలాగా స్టార్ట్ అయ్యి ఎండింగ్ వచ్చేలాగా ఒకలాగా చేంజ్ అవుతారు అనమాట. సో ఇక్కడ దాసుకు వచ్చే క్యారెక్టర్ ఆర్క్ ఏంటంటే తను ఇప్పటి వరకు యుద్ధం అంటే భయం అన్న ఉద్దేశంలో ఉంటాడు మొత్తం సినిమా మొత్తం. యుద్ధం అంటే యుద్ధం, ఎందుకు పారిపోదాం, ఎందుకు వెళ్ళడం వెనక్కి అన్న ఉద్దేశంలో ఉంటాడు ఉన్నప్పుడు. అలాంటి సిచ్యువేషన్ లో తనని తను కాపాడుకోవడానికి ఒక కన్నున్నా గానీ గన్ను వాడలేకపోయినా గానీ రాయి తీసుకొని కొడతాడు అనమాట. ఆ టైంలో ఈ ఫీల్ అంటే తను ఫీల్ అవుతాడు అనమాట, తన్ని తను ప్రొటెక్ట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్, ఈత తింతో పాటు ఉన్న వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేయడం అంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని కూడా తెలుసుకుంటాడు ఆ టైంలో. అంటే ఫస్ట్ టైం ఒకరిని ఎదిరించి ఒకరిని చంపగలిగినప్పుడు ఒక వీరత్వం అనే ఒక ఫీలింగ్ కూడా లోపల డెవలప్ అవుద్ది అనమాట ఒక సోల్జర్ కానీ లేకపోతే అలా తన్ని తను కాపాడుకునే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చిన్నప్పటి నుంచి వింటున్న సామెత తీసుకుంటే పిల్లిని గదిలో పెట్టేసి దాన్ని అటాక్ చేస్తే అది సింహంలాగా మారుద్ది అన్నట్టు కూడా చెప్తారు అనమాట. సో ఆ పాయింట్ నే తీసుకొచ్చి ఇక్కడ యూజ్ చేసినట్టు అనిపించింది. ఇక్కడ దాస్ క్యారెక్టర్ కూడా ఎందుకు మారుద్ది అంటే త్రూ అవుట్ హీరోతో జర్నీ చేస్తున్నప్పుడు హీరో చెప్పే మాటలకి తను ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు ఒక రకంగా. సో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తను కూడా ఆ రూట్ లోకి వెళ్తున్నాడు అనమాట. ఫస్ట్ ఎందుకు వెళ్తాం మనకి గోలా అన్న ఉద్దేశంలో ఉంటాడు, ఇక్కడికి వచ్చేటప్పటికి అట్లీస్ట్ తన్ని తను కాపాడుకుందాం అన్న ఉద్దేశంలో కాపాడుకుంటాడు అనమాట. సో హీరో చెప్పే మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ తన క్యారెక్టర్ని ఒక సోల్జర్ లాగా చేంజ్ చేసుకుంటున్నాడు అన్నట్టు కూడా చూపించుంటారు దాన్ని. చాలా బాగా డిజైన్ చేశారు అనిపించింది నాకు. ఇంకో పాయింట్ ఏంటంటే ఫస్ట్ టైం ఈశ్వర్ హరిలో ఉండే మంచితనాన్ని చూస్తాడు అనమాట. యాక్చువల్ గా తను వదిలేసి వెళ్ళిపోవచ్చు, తన్ని కాపాడడానికి వచ్చాడు. సో అక్కడ తను ఆలోచించడం మొదలు పెడతాడు ఆ పాయింట్ నుంచి. ఇక్కడ తన క్యారెక్టర్ చేంజ్ కి కావాల్సిన ఇన్సిడెంట్ ఒకటి జరిగింది అనమాట, ఇదే ఆ ఇన్సిడెంట్ ఇదనమాట.
అవును అఖిల్, దాస్ క్యారెక్టర్ అక్కడ మారడం అయితే చాలా మంచి రైటింగ్ అని చెప్పాలి. సో నువ్వు అన్నట్టు అప్పుడే వీరుడు అవుతాడు, సైనికుడు అవుతాడు. అది దానికి సంబంధించిన డైలాగ్ కూడా ఉంటుంది, అప్పటి వరకు సైన్యంలో ఉన్నావు, ఇప్పటి వరకు సైన్యంలో ఉన్నావు, ఇప్పుడే సైనికుడు అయ్యావు అని తర్వాత హరి మన దాసుతో కూడా అంటాడు. దాని తర్వాత సీత ఇంట్లో సీత పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ బామ్మగారు కూడా ఇంకా తప్పదమ్మా నువ్వు తలంచుకొని తాళి కట్టాల్సిందే అన్నట్టు ఆవిడ చెప్తారు సీతకి. సీత ఇవన్నీ విన్నా సరే దేనికి చలించకుండా తను నడుచుకుంటే తన గదిలోకి వెళ్ళిపోతుంది. అక్కడ మనం చూసేది ఏంటంటే మన హరి మంచం మీద ఉంటాడు. అంటే యాక్చువల్లీ హరికి వైద్యం చేసింది, అంటే వైద్యం అందేలా చూసింది సీత అయ్యి ఉండాలి. సో మన హరి ఖచ్చితంగా మాట ఇస్తాడు ముందు, మీ ఇంట్లో పెళ్లి చేసుకుని మా ఇంటికి తీసుకెళ్తానని. సో ఆ ఇంట్లోనే ఎంతమంది వచ్చినా వాళ్ళ తాతగారి మీద చెయ్యకుండా తన మీద పడుతున్న వాళ్ళు మాత్రమే కొడుతూ మొత్తానికి పసుపు తాడు కడతాడు మన సీత మెడలో. సో పెళ్ళి అయిపోతుంది. అదే అక్కడే మన హరి వాళ్ళ తాతయ్య గారు కూడా ఉంటారు కాబట్టి ఆయన తన సమ్మతిని తెలియజేస్తున్నట్టు సన్నయ్య ఉత్తరు. సో అక్కడ పెళ్ళి అయిపోతుంది, పెళ్ళి అయిపోయి ఇంకా ఇంటికి తీసుకొస్తాడు. ఇంటికి తీసుకొస్తూ ఉండగా మనకి ఏమంటే కట్ అవుతుంది. కట్ అయ్యి వీళ్ళు ఏమంటారు ఈ జర్మన్ టెరిటరీ నుంచి బయటపడాలి కదా. సో ఈ సివిలియన్స్ ని తీసుకొని జర్మన్ టెరిటరీ నుంచి బయటపడాలి అంటే వీళ్ళు ఒక జర్మన్ క్యాంప్ ను దాటాలి అనేది గ్రహిస్తారు. గ్రహించి సో ఇప్పుడు జర్మన్ క్యాంప్ ను దాటాలంటే వీళ్ళలో వీళ్ళు ఉంది 7 కానీ అది చెయ్యాలి. అది చేస్తేనే అంటే ఆ క్యాంప్ ని దాటితేనే వీళ్ళు బతుకుతారు. ఆ క్యాంప్ ను దాటాలి అంటే ఎవరెవరు ఏ పనులు చేయాలి అనేది మాట్లాడుకుంటారు, ఒక వ్యూహాన్ని రచిస్తారు. కానీ మన ఈశ్వర్ అంటాడు కుదరదు, ఇది మన ఊర్లో అనుకుంటున్నావా అని. అంటే మన హరి అంటాడు ఊర్లో జరుగుతుంది ఇక్కడ కూడా జరుగుతుంది కాబట్టి ఊర్లో జరిగింది ఇక్కడ మళ్ళీ జరగనివ్వను నేను అని అంటాడు అని బయలుదేరతాడు. కట్ చేస్తే మళ్ళీ గతంలోకి వెళ్ళిపోతాము. హరిని తీసుకొని సీతను తీసుకొని హరి వాళ్ళ ఇంటికి వస్తూ ఉండగా వాళ్ళ వీధిలో నడుస్తూ ఉండగా జనం అందరూ వింతగా ఆశ్చర్యంగా భయంగా చూస్తుంటారు. అందరూ అందులో ఒక అతను వచ్చి మన హరి తాతగారిని కూడా తిడతాడు అనమాట, పిల్లాడంటే అడిగి తెలీదు నీకేమైంది అనేసి. దానికి ఈయన సమాధానం కూడా చెప్తారు, పిల్లలు ఇష్టపడ్డారు పెళ్లి చేసుకున్నారు వాళ్ళ మనసుల్లో తప్పు లేదు మనలో ఉంది తప్పు అనేసి. సో అక్కడ మన ఎవరంటారు మన ఈశ్వర్ ఇందాక యాక్చువల్లీ మన హరి పెళ్లి చేసుకుంటున్న సమయంలో ఇంట్లో ఉండడు ఈశ్వర్, సారి తీసుకురావడానికే వెళ్తాడు అనమాట, చెల్లెలికి సారి సామానం కొనడానికి అండ్ పెళ్లి వాళ్ళని తీసుకురావడానికి కూడా మనోడు వెళ్తాడు. ఎప్పుడైతే వీళ్ళు పెళ్లి అయిపోయి వీళ్ళు రిటర్న్ అవుతున్నారో దారిలో మన ఈశ్వర్ కనబడతాడు. సో ఈశ్వర్ అది చూసి అంటే జరుగుతున్నది చూసి గ్రహించి కోపడి మన హరిని అంటే హరిని సీతని మందలించి సీతను తీసుకెళ్ళిపోదాము అనే విధంగా ముందుకొస్తున్నప్పుడు పోసాని మురళీకృష్ణ గారు వచ్చి అంటే అక్కడ గొడవ ఇంకా పూర్తిగా జరగలేదు, ఈశ్వర్ పూర్తిగా హరి మీద కోపడలేదు, అంటే కోపంగా ఉన్నాడు కానీ ఇంకా చేయి చేసుకోవడం లాంటివి ఏం జరగలేదు. కానీ పోసాని కృష్ణ మురళి గారు వచ్చి అక్కడ గొడవ జరుగుతున్నట్టు మాట్లాడడం మొదలెడతాడు, అంటే జరిగిపోతూ ఉన్నట్టు మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు మనోడు హరి కూడా తిరగబడి తిడతాడు. తిడితే ఏంట్రా మా కొలవాడి మీద చెయ్యేసావు అని వెనక నుంచి మనకు ఒక గొంతు వినపడుద్ది. అప్పుడు మన హరి సమాధానం చెప్తాడు దానికి, ఈడు నీ కులమో నా కులమో కాదు బావే, ఈడు పంచాయతీల మీద బతికే పురుగులాంటోడు అని చెప్పేసి. అక్కడ పోసాని గారి క్యారెక్టర్ కి ఒక అంటే ఆ క్యారెక్టర్ ఎందుకు ఉంది అనే దానికి మనకు సమాధానం దొరుకుద్ది అనమాట. సో గొడవల మీద బతికే క్యారెక్టర్ అది, గొడవల మీద బతికే జాతి అది. సో అది అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత మన ఈశ్వర్కి హరికి మధ్య వాగ్వాదం మొదలవుద్ది. ఒకళ్ళొకళ్ళు ఆల్మోస్ట్ ఇంకా కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ముందు మన హరి ఈశ్వర్ని తొయ్యాల్సి వస్తుంది అనమాట, ఎందుకంటే ఈశ్వర్ సీతను తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ మనోడు అడ్డుపడేసరికి ముందు మనోడే తోస్తాడు, హరే తోస్తాడు. తోసేసరికి మనకి ఎవరు సీత ముఖంలో ఒక బాధ భయం రెండు కనబడతాయి అనమాట. సో యాక్చువల్లీ ఒక మంచి డైలాగ్ దాటేసాము, నేను చెప్తాను దీని గురించి మనం మాట్లాడుకుందాం కూడా. ఒకసారి ఆ డైలాగ్ చెప్పేస్తాను, ఆ డైలాగ్ గురించి మన మిగిలిన మన మిత్రులందరూ మాట్లాడతారు ఒకసారి. సో ఇది హరి చెప్పే డైలాగే కులం గురించి. ఏమంటాడు, కులం అంటే పని, కమతాన్ని నమ్ముకున్నాడు కమ్మరయ్యాడు, కాపు కాసేవాడు కాపాడు అయ్యాడు, కుమ్మరోడిది కొండ చాకలోడిది వండ, కంసాలి చేత సాలీల నేత, వాళ్ళు మాత్రం బతకడానికి కాదు అందరినీ బ్రతికించడం కోసం, నువ్వు ఎవరు అని అడిగితే ఏం చేస్తున్నావు అని, నేను ఇత్తరేంటని కాదు, అలా అడిగిన వాడు అసలు మనిషే కాదు అని అంటాడు. అది చాలా మంచి డైలాగు, సినిమాకి మూలం ఈ డైలాగ్.
వార్ సీక్వెన్స్ ఉంటది, ఆ వార్ సీక్వెన్స్ లో దూపాటి హరిబాబు వీళ్ళందరూ కలిసి ఒక షిప్ లో వెళ్ళిపోదాం అనుకుంటారు. ఆ షిప్ లో వెళ్ళిపోయే ప్రాసెస్ లో దూపాటి హరిబాబు ల్యాండ్ మీదే ఉండి అట్లీస్ట్ వాళ్ళు వెళ్ళడానికైనా వాళ్ళు సేవ్ అవడం కోసం ఇక్కడ ఉండి వాళ్ళని ఎంతో కొంత ఆపితే వాళ్ళు వెళ్ళిపోతారు. కొంతమంది మిసైల్ కూడా లాంచ్ చేసి వాళ్ళ మీద రిలీజ్ చేయాలనుకుంటారు. అవన్నీ కూడా హరిబాబు ఆపడానికి ట్రై చేస్తుంటాడు. సో తర్వాత ఇంకా క్లైమాక్స్ కు వచ్చేటప్పటికి ఆ ప్రాసెస్ లో హరిబాబు తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తన గర్ల్ ఫ్రెండ్ అయిన సీతకి ఇచ్చిన మాట ప్రకారం ఈశ్వర్ని ప్రాణాలతో కాపాడుతాడు, ఊరికి పంపిస్తాడు. అలాగే ఒక సివిలియన్స్ ని, అందులో ఒక బేబీని, ఒక ప్రేమ అనే చెప్పాను కదా ఇందాక, ఆ బేబీని కూడా కాపాడుతాడు. సో తర్వాత క్లైమాక్స్ కు వచ్చేటప్పటికి ఏమద్ది, అక్కడ మనకి దూపట్టి హరిబాబు కాంట్రిబ్యూషన్ తను చేసినంత మనకి ఈశ్వర్ మాటలో తెలుస్తుందన్నమాట. ఈశ్వర్ మాటలో ఎలా తెలుస్తుందంటే, వచ్చి తన లేఖలను నేను చదివాను, మట్టి ఒకసారి గుంత తవ్వాలిరా అని చెప్పి వాళ్ళ హరిబాబు వాళ్ళ తాతని అడుగుతాడు. అప్పుడు ఆ లేఖలన్నీ ఆ గొంతులో వేస్తాడు. అప్పుడు దూపాటి హరిబాబు అంటే నాకేంటో అర్థమైంది అన్నట్టుగా ఇందాక అఖిల్ చెప్పాడు. హరిబాబు ఈశ్వర్ కోసం వచ్చి కాపాడడానికి వచ్చాడు అన్న దగ్గరే ఈశ్వర్ కొంచెం తెలుస్తుంది హౌ హరిబాబు ఈస్ కేరింగ్ అబౌట్ ఈశ్వర్ అనేది. అండ్ ఇంకోటి మెయిన్ నాకు ఎక్కడ అనిపించిందంటే, ఈశ్వర్ కి వాళ్ళ సొంత చెల్లి చనిపోయినప్పుడు కూడా తను రియలైజ్ అవ్వలేదు, కాస్ట్ అనే ముసుగులో నేను బతుకుతున్నాను, దానివల్లే నా చెల్లిని పోగొట్టుకున్నాను అన్నట్టు అనుకుంటు. కానీ ఎప్పుడైతే ఈ వార్ లో ఆ బేబీని కాపాడడం, ఆ బేబీని గురించి హరిబాబు రిస్క్ చేయడం గురించి, హరిబాబు మాటల్లో ఈశ్వర్తో మాట్లాడలే మాటల్లో అన్నింటిలో అప్పుడు అర్థమవుతుంది ఈశ్వర్కి హౌ హరిబాబు ఈజ్ గ్రేట్ అనేది. తర్వాత ఆ లేఖలు కూడా చదవడం వల్ల హరిబాబు అసలు ఇంటెన్షన్ ఏంటి అనేది ఈశ్వర్కి తెలిసి అప్పుడు తన క్యారెక్టర్ అనేది మారుతుంది. అంటాడు కూడా ఒక డైలాగ్ ఉంటుంది, హరిబాబు ఒక మంచి మనవడు, ఒక సైనికుడు, ఒక గొప్ప ప్రేమికుడు, అంతేకాదు నేను చూడని ఒక గొప్ప స్నేహితుడు అని చెప్పి చెప్తాడు. దాంతో మనకి కథ ముగుస్తుంది.
హరిబాబు చనిపోయే సీన్ ఏంటంటే, హరిబాబు ఎప్పుడైతే ఈశ్వర్ అండ్ మిగతా వాళ్ళని ఆ చిన్న పాప ఫ్యామిలీ మొత్తాన్ని బోట్ లో పెట్టి వాళ్ళని ఆ బోట్ ని తోస్తాడు, అండ్ ఎప్పుడైతే తను రియలైజ్ అవుతాడు జర్మన్స్ వస్తారని, వెంటనే తిరిగి జర్మన్స్ మీద అటాక్ చేసి వెళ్తుంటాడు. అప్పుడు ఈశ్వర్ ఉంది, హరి వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటాడు. అండ్ కట్ చేస్తే మనం ట్రైన్ వెళ్ళే ఇంటర్ కట్ చేసి ట్రైన్ వెళ్ళే షార్ట్స్ వస్తాయి అనమాట. అంటే ఈశ్వర్ మళ్ళీ తన ఊరికి వెళ్తున్నాడు అండ్ అక్కడే రివీల్ చేస్తాడు. ఇంకా ఇక్కడ హరిబాబు వెళ్ళి జర్మన్స్ తో ఫైట్ చేయలేదు, కానీ అప్పటికే ఈశ్వర్ వెళ్ళి హరిబాబు వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళి తాత గోయితా వాళ్ళు వస్తావా అని అడుగుతారు. సో అప్పటికే ఆడియన్స్ అర్థం అయిపోయింది అనమాట, ఓకే ఈ హరిబాబు చనిపోతున్నాడు జర్మన్స్ తో దీంతో అని. సో ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు అంతగా అబ్జర్వ్ చేయలేదు, కానీ రిపీటెడ్ సెకండ్ టైం చూసినప్పుడు అనిపించింది ఇంత తొందరగా ఎందుకు ఫీల్ చేస్తాడు, ఇంకా జర్మన్స్ తో ఫైట్ చేసే సీన్స్ ఉన్నాయి కదా, తర్వాత లాస్ట్ లో చూపించిన చూసి కదా చనిపోయేది అనుకున్నాను. కానీ నాకు తెలుసు అది ఆడియన్స్ ని ప్రిపేర్ చేయటం అనమాట. ఫస్ట్ టైం మనకు చెప్పేస్తున్నారు ఓకే హరిబాబు చనిపోతున్నారు అని. అండ్ ఇంటర్గట్ చేస్తే అక్కడ ఈశ్వర్ తాతతో మాట్లాడినాక ఇక్కడ హరిబాబు గన్ పట్టుకొని పరిగెత్తూ ఉంటాడు. అండ్ మనకు మ్యూజిక్ కూడా చాలా సాడ్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది అనమాట, ఇక్కడ స్మూత్ గా ఉంటుంది ఎక్కువ ఇదిగా కాకుండా. సో అంటే ఆడియన్స్ ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ మనకు తెలుసు జనరల్ గా ఒక ప్రొటాగనిస్ట్ ఒక హీరో చనిపోవటం ఆడియన్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలీదు. సో అందుకే ఫస్ట్ నుంచి ఆడియన్స్ ప్రిపేర్ చేయడానికి మనకు ముందే రివీల్ చేశారని అనుకుంటున్నాను అనమాట, హరిబాబు చనిపోతున్నాడు అని చెప్పడానికి.
ఇంకా ఇప్పటివరకు మనం కంచె మూవీ గురించి చాలా బాగా మాట్లాడుకున్నాం కదా. కంచె ఈజ్ వెరీ వెల్ రిటన్ అండ్ వెల్ డైరెక్టెడ్ మూవీ. అంతేకాకుండా ఒక సోషల్ ఇష్యూ గురించి మాట్లాడుతూ, పైగా అది ఒక ప్రేమ కథ, ఆ ప్రేమ కథ ఒక వరల్డ్ వార్ టూకి రిలేట్ చేసి చెప్పడం అనేది గొప్ప విషయం. అండ్ తెలుగులో కూడా ఒక వరల్డ్ వార్కి సంబంధించి ఫుల్ వార్ బ్యాక్ డ్రాప్ లో సినిమా రావడం అనేది నాకు తెలిసి ఇదే ఫస్ట్ సినిమా. కానీ ఇంత ఈవెన్ విఎఫ్ఎక్స్ లో అయినా మ్యూజిక్ లో అయినా సౌండ్ లో అయినా ఎవ్రీ డిపార్ట్మెంట్ లో ద బెస్ట్ ఉంది. అయినా కానీ ఈ మూవీ జనాలకి అంతగా రీచ్ కాలేదు అండ్ కమర్షియల్లీ కూడా జస్ట్ బ్రేక్ త్రూ వచ్చిందంతే. ఎందుకని ఏంటి
యాజయ్, నువ్వు అన్నట్టు ఈ కథలో చాలా మంచి అంశాలు ఉన్నాయి, కానీ యాక్చువల్లీ ఇంకొక మంచి అంశాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే చాలా పెద్ద పెద్ద అంశాలని కథలో పెట్టారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే సీత అనే క్యారెక్టర్ మార్పుకు చిహ్నం, అంటే సీత ఎప్పుడు కూడా మారాలి మారాలి మార్చాలి, అలాగే హరిని మారుస్తుంది, కానీ హరి మారాడు కానీ మిగిలిన వాళ్ళు ఎవరు మారలే, కానీ ఆ మార్పుని చంపేశారు జనం. ఆ టైంకి ఏమంటారు, ఆ టైంకి పల్లెటూరు ఇంకా మార్పుకి సిద్ధం కాలేదు, అప్పుడు మనుషులు మార్పుకి సిద్ధం కాలేదు కాబట్టి సీత చచ్చిపోయింది. సో ఇలాంటి చాలా పెద్ద పెద్ద అంశాలు ఉన్నాయి, ఉన్నప్పటికీ కూడా మనం సహజంగా కథలలో ఎక్కువ మనం చూసేది కనెక్టివిటీ చూస్తాం, అంటే హీరో హీరో పాత్రతో మనం ఎంత కనెక్ట్ అవుతున్నాము, లేకపోతే ఒక కథలో ఉండే ఇతర పాత్రలు అంటే హీరో అనే కాదు హీరోయిన్ అనే కాదు విలన్ అనే కాదు ఆ సిచ్యువేషన్ ఆ సన్నివేశంలో, అంటే అలాంటి పరిస్థితి నీకు ఏర్పడితే నువ్వు అలాంటి భావోద్వేగాలకి గురవుతావా, నువ్వు కూడా అలాగే భయపడతావా అనేది తెర మీద చూసే పాత్రతో మనం ఎప్పుడైతే పోల్చుకోగలుగుతున్నామో అప్పుడు అలాంటి సినిమాని మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటాం. అంటే తెలియకుండానే జరుగుతుంది, ఎందుకంటే మనుషులం కాబట్టి మనకి భావోద్వేగాలకి ఎక్కువ మనం ఏమంటారు కనెక్ట్ అవుతాం. సో మన సినిమాలో చాలా పెద్ద పెద్ద అంశాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఈ కనెక్టివిటీ అనేది కొంచెం తక్కువ ఉంది. అంటే ఇప్పుడు గ్లోబల్ ఐడియానే, అంటే వార్ని ప్రేమని కలప పోల్చి చెప్పడం కానీ, సో ఒక వరల్డ్ వార్ అనే పాయింట్ని ఊర్లో ఉండే ఈ క్యాస్ట్ వార్స్ని రెండింటిని పోల్చి చెప్పడం కానీ, ఈ రెండు పెద్ద పెద్ద అంశాలే, కానీ అది మామూలు ప్రేక్షకుడికి సంఘటనల ద్వారా సన్నివేశాల ద్వారానే చెప్పగలం మనం మాటలు, కానీ సినిమాలు ఎక్కువ మాటల ద్వారా చెప్పారు. సో అందువలన జనాన్ని, అంటే చాలా మంచి సినిమానే కాదు, దానికి ముమ్మాటికి ఎవరు కాదనరు. సో కానీ సన్నివేశాలు ఘట్టాలు అవి కొంచెం ఇంకొంచెం రసవత్తరంగా ఇంకొంచెం జనానికి దగ్గరగా ఉంటే, అంటే జనానికి అర్థమయ్యేలా అని కాదు హత్తుకునేలా, వాళ్ళ జీవితాలకి వాళ్ళ మనసులకు తగిలేలాగా ఉండుంటే ఖచ్చితంగా ఇంకా మంచి పేరు వచ్చేది సినిమాకి.
నాకేమనిపించింది అంటే నువ్వు చెప్పినట్టు పెద్ద కాన్సెప్ట్స్ ఒక వరల్డ్ వార్ టూ పెద్ద లో కులాల గురించి వాటిని ఇంటర్లింక్ చేయడం అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. యాక్చువల్ గా కూర్చోబెట్టేది జనాల్ని ఈ పాయింట్, అంటే వార్ గురించి చెప్తున్నావు అనేది అనే పాయింట్ ని కూర్చోబెడుతుంది, చూద్దాం దీని గురించి అనేది. ప్లస్ ఊరు అనే విషయాన్ని ఎలా ఇంటర్లింక్ చేస్తున్నాడు అనే విషయం కూడా ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంటది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే హీరో ఏం ఫీల్ అవుతున్నాడు అనేది ఆడియన్స్ ఫీల్ అవ్వలేకపోతున్నారు అన్నమాట. ఒక రకంగా ఇప్పుడు మనం ఇంటికి తీసుకెళ్లే విధంగా ఒక క్యారెక్టర్ ఏది రాదు, ఒక తేలిపినట్టు ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏ క్యారెక్టర్ అన్నా గానీ హీరో ఫీల్ అవుతుంది పక్కన అవసరాలు శ్రీనివాస్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, తన తన ఫీలింగ్స్ బయటకు చెప్తూ ఉంటాడు, అంటే ఒక రకంగా హీరో ఫీల్ అవుతున్నాడు అన్నట్టుగానే ఉంటుంది. అంటే ఈ సిచ్యువేషన్ ఇలా ఉంది, భయంకరంగా ఉంది, అమ్మ నాకు భయం వేస్తుంది అంటాడు అవసరాలు, అంటే ఆకలి వేస్తుంది అన్నప్పుడు నాకు ఆకలి వేస్తుంది అని అంటాడు. ఇక్కడ వీళ్ళిద్దరు లవ్ స్టోరీ కూడా మనం ఫీల్ అవ్వలేము, జస్ట్ మాటలతో వెళ్ళిపోద్ది ఆ ఫీలింగ్, ఒక రకంగా ఇంటర్నల్ ఫీలింగ్ ని పోర్ట్రే చేయలేకపోయారేమో అన్నట్టు అనిపించింది నాకైతే. సో ఆ పోర్ట్రే చేస్తుంటే మనం క్యారెక్టర్స్ కనెక్ట్ అయ్యి ఉండి ఆ లవ్ స్టోరీకి కనెక్ట్ అయ్యి ఉండే వాళ్ళం, ఆ లవ్ స్టోరీకి కనెక్ట్ అయ్యి ఉంటుంటే లోపల మొత్తం కాన్ఫ్లిక్ట్ కి కనెక్ట్ అయ్యి ఉంటే అది ఇంకా బాగా రీచ్ అయ్యి గుర్తుండిపోయే, అంటే బయటికి అంటే ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చి ఉండేదేమో అని నాకు అనిపించింది. మేబీ షార్ట్ టైమ్ లో ఈ రెండింటిని చెప్పడం అనేది స్క్రీన్ ప్లే లో చాలా బ్రిలియంట్ వర్క్ అనిపించింది నాకు.
యాక్చువల్లీ ఈ మూవీలో అబ్జర్వ్ చేసిన సంగీతం శ్రీనివాసరావు గారు కూడా ఒక క్యామియో ఇచ్చారు. ఎక్కడంటే ఫస్ట్ టైం మన హరిబాబు అండ్ సీత ఇద్దరు కేఫ్ లో మీట్ అయినప్పుడు హరిబాబు ఏం చెప్తే దానికి ఒక ముసలైన రెస్పాండ్ అవుతూ ఉంటాడు, అది ఎవరో కాదు మన సంగీతం శ్రీనివాసరావు గారు. ఆయన్ని మళ్ళీ ఒక చాలా కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద చూడడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్స్ గుడ్ టు సీ హిమ్ ఆన్ స్క్రీన్. నౌ కమింగ్ టు రికమెండేషన్, మన తెలుగులో నుంచి ఒక వార్ బేస్డ్ మూవీ అయితే ఇందాక నేను చెప్పినట్టుగా ఇదే ఫస్ట్ మూవీ వార్ బ్యాక్ డ్రాప్ మీద.
అండ్ ఒక ఓల్డ్ వార్ మీద మూవీ తీయడం అనేది కూడా ఒక గుర్తించాల్సిన విషయం. నేనైతే ఈ మూవీ అందరికీ రికమెండ్ చేస్తాను, అందరూ చూడాలి. చాలా అంటే ఒక ఈ మూవీ తీయడం వల్ల ఇంకా కొత్త మూవీస్ అనేది తీయడానికి ముందుకు రావడానికి ఆస్కారంగా అన్న మూవీస్ లో ఇది ఒక మూవీ. కమర్షియల్ గా సక్సెస్ అంతగా సక్సెస్ అవ్వకపోయినా ఇది దీనికి మంచి రీవాచబిలిటీ ఉన్న మూవీ. మెల్లిమెల్లిగా జనాలు దీన్ని ఆదరించారు. నేషనల్ అవార్డు రావడం అనేది దీనికి చాలా వర్త్. అండ్ ఇంకా చూస్తే ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ డిజైన్ అయినా కానీ మ్యూజిక్ అయినా కానీ బీజిఎం కానీ అన్ని టాప్ నాచ్ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ గా తీశారు కంప్లీట్ ప్రతి డిపార్ట్మెంట్. అండ్ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ మూవీ కంప్లీట్ షూటింగ్ అంతా 55 డేస్ లో అయిపోయింది. 35 డేస్ జార్జియాలో షూట్ చేశారు. అండ్ ఇలాగే ఇలాంటి మూవీస్ క్యాస్ట్ క్రెడిట్ అయితే పలాసా మేము ఆల్రెడీ చేసాము. మీరు ఎవరైనా పలాసా మూవీ చూసి అది వినాలనుకుంటే ఆల్రెడీ మా చిత్రం బళారే ఛానల్ చిత్రం పాడ్కాస్ట్ లో అవైలబుల్ గా ఉంది. అది విని అది ఎలా అనిపించిందో మా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా క్యాస్ట్ రిలేటెడ్ మూవీస్ అయితే మన తెలుగులో రుద్రవీణ ఉంది, ఇంకా అసురన్, సీరియస్ మ్యాన్ మూవీస్ ఉన్నాయి. వీటి మీద పాడ్కాస్ట్ మాకైతే చేయాలని ఉంది. వీటిలో ఏది ముందుగా చేయమంటారో అది కమెంట్ సెక్షన్లో చెప్పండి, మేము అది మీ కమెంట్ని తీసుకుని మేము స్టార్ట్ చేస్తాం. అండ్ అలాగే వార్ మూవీస్లో కూడా మనకి చాలా మంచి మూవీస్ ఉన్నాయి. దాంట్లో మనకి ముందుగా సేవింగ్ ప్రైవేట్ రియాన్, ఫ్యూరీ, హాక్స్ రిజ్ మూవీస్ ఉన్నాయి. ఈ మూవీస్ మీద కూడా మేము పాడ్కాస్ట్ చేయాలనుకుంటున్నాం. సో ఈ మూవీస్లో ముందుగా ఏ పాడ్కాస్ట్ చేయాలని అని మీకు అనిపిస్తుందో ఆ మూవీ మాకు సజెస్ట్ చేయండి దయచేసి. సో విన్నారు కదండి మా ఈ డిస్కషన్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అట్ ద రేట్ సిబిసి తెలుగు పాడ్స్ అని షేర్ చేయండి. నాకు నేను చెప్పినట్టుగా మీ సజెషన్స్, కమెంట్స్ మా ఇన్స్టా ట్విట్టర్లో కమెంట్ చేయండి. మా పాడ్కాస్ట్ అందుకు మీ అందరికీ ధన్యవాదాలు.